हाँ कर लीजिए।
शिवाय से
लीजिए।
गुरुभ्यो नमः। భక్తి శాస్త్రం చాండిల్య భక్తి సూత్రాల గురించి గురుగారు బృందావనంలో వివరించారు. దాన్ని మనము లాస్ట్ మురళిలో పుష్య గారు 6th పార్ట్ వరకు మనము అందరం కలిసి పూర్తి చేశాం. దాన్ని ఇప్పుడు మధు మహంకాళి తన 6వ రోజు ఈ ప్రవచనాన్ని ఆశ్రవణం ద్వారా, తర్వాత మనం అందరం మననం జరగాలి అని చెప్పారు కదా గురువుగారు. అయితే మననం స్మరణ ఏదైనా సరే ఇవన్నీ మనస్సు పనులే అని చెప్తూ, సర్వ కర్మల ఫలం భక్తి, తర్వాత కర్మ అన్నప్పుడు ఇక్కడ సత్కర్మల గురించే గాని మనం గ్రహించాలి, భక్తికి ఫలం భక్తే అన్నారు. ఈశ్వరుని చేరడానికి కర్మ జ్ఞాన యోగ మార్గాల్లో ఏ మార్గం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఉండవలసింది భక్తి. ఈ శాండిల్య భక్తి సూత్రాల్లో శాండిల్య వారు ముఖ్యంగా మనకు చెప్పింది పరాభక్తి గురించి, భక్తికి ఫలం భక్తే అంటూ ఇప్పుడు మధు 6th పార్ట్ 58 మినిట్స్ వరకు సంక్షిప్తంగా చెప్తాను. శ్రీ గురుగారు.
శివాయ గురువైన ఆదేశం. ఇక్కడ 2 ఆహ్నికములుగా మొదటి అధ్యాయం చెప్పబడిందండి. కొంచెం రీకాప్ చేసుకుంటే, మొదట ఆహ్నికంలో భక్తి స్వరూపం, 2వ ఆహ్నికంలో భక్తి ప్రాధాన్యత చెప్పారు. ఇందాక ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు భక్తి సాక్షాత్ ముక్తి హేతువు, భక్తి లేనిదే ముక్తి లేదనే ప్రతిపాదన చేస్తున్నారు శాండిల్య మహర్షి. ఇది వరకు సూత్రం గురుదేవులు ఆపిన దగ్గర కొంచెం మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సూత్రం ఏంటంటే, యోగస్తూభయార్థం అపేక్షణాత్ ప్రయాజాదివత్ అనే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పాట లో. అది వాజపేయి యాగమునకు అంగము ప్రయాజం అని చెప్పారు. అంటే మళ్ళీ దానికి అంగమైన దీక్షణీయ అనే యాగ దానికి కూడా ఈ ప్రయాజం అంగమై ఉంది. అలా ఎలాగో అలాగే భక్తి ప్రధానం. ఇక్కడ భక్తికి అంగంగా ఉన్నది యోగము, భక్తికి అంగమైన జ్ఞానానికి కూడా అంగమై ఉంది అని చెప్పి ఒకసారి ఆ ప్రీవియస్ సూత్రాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే జ్ఞానం కూడా భక్తికి అంగం అని చెప్పడానికి జ్ఞాన వైరాగ్యయుత భక్తి అని కూడా చెప్తూ ఉంటారు కదా. అందుకని అటువంటి భక్తి కలిగిన యోగులు భక్తి యోగంతో మోక్షమకై నన్ను ఆశ్రయిస్తున్నారని స్వామి గీతలో కూడా చెప్పారు. స్వామి వచనమే ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ సూత్రంలోకి వెళ్లే ముందర రాగద్వేషాలు విడిచిపెట్టాలి అని చెప్తుంది కదా యోగం. మరి ఇక్కడ మీరు ఇదివరకు రాగాన్ని భక్తిగా చెప్పారు, అది ఎలా అని అడుగుతున్నారు. ద్వేష ప్రతిపక్ష భావాత్ రసశబ్దాశ్చ రాగ అని ఇదివరకు మనం చదువుకున్నాం ఆ సూత్రం. అది ఎందుకు చెప్పారు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఇప్పుడు తర్వాత సూత్రం, హేయా రాగత్వాది చేత్ నా ఉత్తమాస్పదత్వాత్ సంగవత్ అనే సూత్రం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరమాత్మను ఆశ్రయించిన రాగాన్ని భక్తి అన్నారు, ప్రపంచాన్ని ఆశ్రయించిన రాగం అయితే వదిలేయాలి, అది కూడదు. యోగశాస్త్రం రాగద్వేషాలు వదిలేయమని చెప్పినప్పుడు అది వాళ్ళు చెప్పింది ప్రపంచమై ఉన్న రాగం వదిలేయమని. ఇక్కడ వచ్చి పరమాత్మపై ఉన్నది భక్తి అనే చెప్తారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కర్మ జ్ఞాన యోగ మార్గముల కంటే కూడా భక్తి ఉత్తమం అనేది తర్వాత సూత్రంలో ప్రతిపాదిస్తున్నారు. అదేంటంటే, తదేవ కర్మ జ్ఞాన యోగిభ్య ఆధిక్య శబ్దాత్. ఇక్కడ గురుదేవులు ఏం చెప్తారంటే, శబ్దాత్ అని కానీ ఉపదేశాత్ అని కానీ వస్తే శాస్త్రంలో చెప్పబడింది కనుక అని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శాస్త్రం కూడా కర్మ జ్ఞాన యోగ మార్గాల కంటే భక్తే గొప్పది అని చెప్తోంది కదా అని చెప్పడానికి శాండిల్య మహర్షి మెయిన్ గా భగవద్గీతనే ఎక్కువగా ఉటంకిస్తున్నారు శాస్త్ర ప్రమాణంగా. భగవద్గీత అంటే వేదసారమే కాబట్టి. భగవద్గీతలో స్వామి శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుక్త తమోమత అంటూ ఇదే కదా చెప్పారు అంటున్నారు. అంటే సమస్తమైన యోగములలో, అంటే కర్మ జ్ఞాన యోగములలో నాయందు సమర్పితమై నాయందు ప్రవేశింపబడిన మనసుతో శ్రద్ధ కలిగి నాయందు ఎవరికి భక్తి ఉంటుందో అతడు అన్ని విధాల గొప్ప యోగి అని కృష్ణ పరమాత్మ భక్తి యొక్క ఆధిక్యాన్ని తెలియజేశాడు అని చెప్తున్నారు. తర్వాత సూత్రంలో ప్రశ్న నిరూపణాభ్యాం ఆధిక్య సిద్ధేహే. ఇక్కడ కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ భగవద్గీతనే ఉటంకిస్తున్నారు. అంటే ప్రశ్న సమాధాన రూపంలో భక్తాధిక్యాన్నే చెప్పారు అని మళ్ళీ చెప్తున్నారు ఈ సూత్రంలో. అది ఎక్కడ అంటే, 12వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు కదా కృష్ణ పరమాత్మని, నీకు అందరిలోకి ఎవరు గొప్పవారని నువ్వు అనుకుంటున్నావు, ఏవం సతత యుక్తాయం అని అడుగుతారు కదా. అప్పుడు స్వామి అనేక శ్లోకాల్లో సమాధానం చెప్తూ ముందర పరమాత్మ లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు. అంతటా ఉన్నవాడు, మనసుకు వాకుకు అందనివాడు, అన్నిటికీ ఆధారమై ఏ వికారం లేనివాడు అంటూ పరమాత్మ లక్షణాలన్నీ చెప్పి, అటువంటి నా ఎడల భక్తి కలిగితే వాడిని మృత్యు సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను అని చెప్పారనమాట. ఇక్కడ గురుదేవులు కొంచెం సగుణ నిర్గుణ బ్రహ్మం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సగుణమైన గొప్పదా నిర్గుణం గొప్పదా అని వాదించడం కంటే సగుణమైన నిర్గుణమైన బ్రహ్మం అని తెలుసుకోవడం ముఖ్యం. కానీ నిర్గుణం పట్టుకోవడం కష్టమని పరమాత్మే చెప్పారు కదా, క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అని. ఏ కొందరు మాత్రమే అవ్యక్తమైన బ్రహ్మను పట్టుకుంటారు. ఇక్కడ భగవంతుని ఎన్ని రకాలుగా ఉపాసిస్తారో మన వేదమతం చక్కగా అర్థం చేసుకుందని చెప్తూ, ఒకటి శుద్ధమైన నిరాకార నిర్గుణం, అదే క్లేశోధికతర, అది చాలా కష్టం. తర్వాత సగుణ నిరాకారం, అంటే కొందరు ఏమంటారు ఆకారం లేదు కానీ సృష్టి స్థితిలో చేస్తాడు, పాపం చేస్తే శిక్షిస్తాడు, పుణ్యం చేస్తే రక్షిస్తాడు, ఇవే చెప్తారు కానీ ఆకారాన్ని ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు కొన్ని మతాలు మనకి తెలుసు, కానీ వాళ్ళు ఆకారం ఒప్పుకోకపోతే పోయారు కానీ ఆకారం చేసే వాళ్ళని నిందిస్తారు, అది కూడదని చెప్పారు. తర్వాత సగుణ సాకారం, అంటే అసలు సగుణ సాకారం అవడం, భగవంతుడు ఆయన ఆయన అంటూ రూపం ధరించి వచ్చినప్పుడు మనకేంటి ప్రాబ్లము, ఉపాసకానం కార్యార్థం అని చెప్పి ఆ నిర్గుణం ఉపాసించడం చాలా కష్టమే కాబట్టి ఆయన సగుణంగా వ్యక్తమయ్యారు. అయితే ఒకటి చెప్పారు ఇక్కడ, వ్యక్తమైన వాటిల్లో ముఖ్యమైనది మొదటిది విశ్వరూపం. విగ్రహాలే సగుణం సాకారం అని చాలా మంది మనం అందరం అనుకుంటూ ఉంటాం, కానీ మొట్టమొదటిగా స్వామి సగుణ సాకారం తీసుకునేది విశ్వం, ఎందుకంటే ఆయన విశ్వరూపుడే కాబట్టి. విశ్వరూపం నిత్యం ఉంటుంది, భక్తులు అనుగ్రహించడానికి వివిధ రూపాలు స్వీకరిస్తాడు అని చెప్పి చెప్పారు. యాక్చువల్లీ మనం సగుణ సాకారం చాలా ఈజీ అనుకుంటారు కానీ అది కూడా చాలా అత్యంత కష్టమైనదే అని చెప్పి చెప్పారు. తర్వాత పరమాత్మ క్లేశోధికతర స్టేషన్ లో చెప్తూనే ఉన్నారు కదా, అవ్యక్తం పొందడానికి ఆసక్తి కలిగిన వాడికి కూడా అది కష్టమే, ఆ సాధన చేస్తున్నప్పుడు కూడా అది కష్టమైన సాధన అవ్యక్తం పట్టుకోవడానికి. దేహాత్మ భ్రాంతి కలిగిన వాళ్ళకి మరి నూటికి 99% అలాగే ఉంటారు కాబట్టి అది అంత ఈజీ కాదు. అందుకే వ్యక్తాన్ని ఉపాసించాలి, విశ్వాన్ని కానీ స్వామి లీలలుగా ధరించి వచ్చిన ఉపాస రూపములు కానీ ఉపాసించి ధరించవచ్చు. సగుణమైన నిర్గుణమైన పొందేది బ్రహ్మాన్నే కాబట్టి ఏ అన్ని గొప్పవే అని చెప్పారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారంటే, కొంతమంది హిందూ ధర్మానికి చెందిన వారు కూడా సృష్టికర్త అని మాట్లాడుతున్నారు కానీ శివ విష్ణు ఇలాంటివి మాట్లాడడానికి బ్రాడ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వదని చెప్పేసి వాళ్ళు అలా మనం మాట్లాడమని అంటున్నారు. కానీ అది అజ్ఞానము. సృష్టికర్తే అన్ని నామాలకు కూడా అది ఏమంటారు సమన్వయింపబడుతుందని గురుగారు అద్భుతంగా సమన్వయం చేశారు ఇక్కడ. సృష్టిని వ్యాపించాడు కాబట్టి విష్ణువు, ఎంత వ్యాపించినా శుద్ధంగా ఉన్నాడు కాబట్టి శివుడు, సర్వ జగత్తుని ఇష్టానుసారం కాకుండా తన శక్తితో పట్టి నడుపుతున్నాడు కాబట్టి కృష్ణుడు, ఎప్పుడు ఆనందంగా అందరిలో ప్రవేశించి ఉంటాడు కాబట్టి రాముడు. అలా ప్రతి నామానికి కూడా సృష్టికర్త వర్తిస్తుంది కదా. మన వేద ప్రతిపాద్యమైన ప్రతి దేవత నామాన్ని విశ్లేషిస్తే అది బ్రహ్మంలోకే పర్యవసిస్తుంది అని చెప్పారు. నిర్గుణం సగుణాన్ని నిర్విశేషం సవిశేషం అని కూడా అంటారని చెప్పారు. అలా ప్రతి నామాన్ని అర్థం తీస్తే నిర్విశేష బ్రహ్మానికే తీసుకెళ్తుంది అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణ కృష్ణ అనుకున్నాం అంటే వెంటనే కృష్ణ పరమాత్మ లీలలు ఆయన రూపం అన్ని గుర్తొచ్చి నల్లని వాడు అలా ఆలోచిస్తాం. ఇంకా లోతుగా ఆలోచిస్తే అన్ని పట్టుకుని నడిపేవాడు అని తెలుస్తున్నప్పుడు అప్పుడు నిర్విశేషమే కదా అయింది అని చెప్పి చెప్పారు. సో నిర్గుణమైన సర్గుణమైన సగుణమైన ఇది గొప్పదే అది గొప్పదే అని కాకుండా మనకి పట్టుకున్నప్పుడు ఏది సులభంగా పట్టుకోగలమో అది పట్టుకుని తరించడమే అని చెప్పారు. తర్వాత జ్ఞానం, కొంతమంది జ్ఞానమే ముఖ్యం భక్తి అని పక్కన పడేసే వాళ్ళు, వాళ్ళకి మిగిలేదు కష్టమే అని చెప్తున్నారు. ఊకలు దంచితే ఎంతసేపు దంచినా బియ్యం ఎలా అయితే రాదో అలా కేవలం జ్ఞానం పట్టుకునే వాళ్ళకి పరమార్థం లభించదని, అలానే వెంటనే మళ్ళీ జ్ఞానం తక్కువ అని చూడకూడదు, ఇది కేవలం జ్ఞానం పట్టుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్రద్ధే భక్త, శ్రద్ధ భక్తి ఒకటేనా అని చెప్పినప్పుడు నెక్స్ట్ తర్వాత సూత్రంలో నైవ శ్రద్ధతో సాధారణయాత్, శ్రద్ధతో అని చెప్పి చెప్పారు. అంటే శ్రద్ధతో భక్తిని సాధన చేయాలి కానీ శ్రద్ధే భక్తిని కాదు. ప్రతిదానికి శ్రద్ధ అవసరమే, లౌకికమైన పనులు కూడా ప్రతి పనికి శ్రద్ధ అవసరమే, శ్రద్ధ భక్తికి అంగమే కానీ శ్రద్ధే భక్తి కాదు అని చెప్పారు. తర్వాత సూత్రంలో తస్యాం తత్వే చానవస్థానాత్ అని చెప్పినారు. అంటే ఇప్పుడు శ్రద్ధ యొక్క ముఖ్యం దేని దేనికో చెప్పుకుంటూ వెళ్ళటం మొదలు పెడితే అప్పుడు అనవసరమైన విషయాలన్నీ చెప్పడం మొదలయ్యి అసలైన భక్తి అనేది పక్కకి వెళ్తుంది, అప్పుడు అనవస్థా దోషం అనేది ఏర్పడుతుంది. అందుకని వెన్ని పక్కన పెట్టి సర్వ సాధనల ఫలం భక్తి అని తెలుసుకోవాలి. అన్ని సాధనలు చేయగా మిగిలే ఫలమే భక్తి. భక్తి చేయగా ఏమొస్తుందంటే మళ్ళీ అది భక్తి ఫలం అని చెప్పి చెప్పారు. తర్వాత తర్వాత సూత్రంలో బ్రహ్మకాండస్తు భక్తౌ తస్యానుజ్ఞానాయ సామాన్యాత్, అంటే బ్రహ్మకాండ అనే పేరు వేయడమే ఇక్కడ చాలా బాగా వేశారు, జ్ఞానకాండ అనకుండా అని చెప్పి చెప్పారు గురుదేవులు. ఎందుకంటే చెప్పేది బ్రహ్మం గురించే కాబట్టి. తస్యాను జ్ఞానాయ అంటే దాన్ని బ్రహ్మాన్ని తెలియజేయడానికే వచ్చింది అని చెప్తున్నారు ఆ సూత్రంలో. అంటే ముందు బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుని అదే పరమమని తెలుసుకుని దానికై సర్వం వదిలి త్యజించి వైరాగ్యం తెచ్చుకుని దాని ఎందు మాత్రమే ప్రీతి కలిగి దాని ఎందే రమించడమే భక్తి. అంటే బ్రహ్మకాండ తాత్పర్యం ఏంటి, ముందు బ్రహ్మం గురించి చెప్పడం, తర్వాత అది భక్తిలోకే తీసుకువెళ్తుంది అని చెప్పి, తర్వాత సామాన్యత అనే మాట ఎందుకు చెప్పారంటే సూత్రంలో కర్మకాండకి బ్రహ్మకాండకి కూడా కూడాను భక్తే తాత్పర్యం అని చెప్పడానికి. అంటే కర్మ వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల భక్తి. సో కర్మ అయినా బ్రహ్మకాండ అయినా జ్ఞానకాండ అయినా ఏదైనా ఫైనల్లీ భక్తిలోకే తీసుకువెళ్తుంది అని చెప్పడం ఇక్కడ మెయిన్. అయితే భక్తి అంత తేలిక కాదు, అహైతుకి భక్తి. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే చెప్తున్న ఈ సండలి భక్తి సూత్రాలనే చెప్తున్నది పరాభక్తి కదా, అదే అహైతుకి భక్తి. అంటే ఇది ఇందుకోసం అనే కండిషన్ లేకుండా ఉండే భక్తి. అది ఎవరు అడగరు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఇది ఉంటే చాలని అడగాలంటే కూడా దమ్ము ఉండాలి అని చెప్పి ఇక్కడ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం రచించింది చెప్పారు. అందులో అంటారు కదా ఆయన, నా జనం నా ధనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్ భక్తిర కహైతుకీ త్వయి. అంటే నాకు ఇవేమొద్దు, లౌకికమైనవి, నీ పాద ఎన్ని జన్మలైనా పర్వాలేదు, నీ పాదం మీద అహైతుకి భక్తి నువ్వు అని అడుగుతారు, అది రావడం చాలా అది ఈజీగా ఇవ్వడు పరమాత్మ అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇది ఇక్కడి వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ సాధనలు, సాధన గురించి ఇక్కడ చెప్పడం మొదలు పెడతారని చెప్తూ, భక్తికి ప్రధాన అంగం సాధన, భక్తి సాధనలో ప్రధాన అంగం జ్ఞానం అని చెప్పారు. అందుకే వినాలి, జ్ఞానంలో శ్రవణం మననం ఇవే ప్రధానం, నిరంతరం వినాలి. ఎందుకంటే మనం ఒక గంట వినేసినా 23 గంటలు ప్రపంచం మన మీద పడుతుంది కాబట్టి మనం మననం అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఇక్కడ ఉదాహరణకి ఏనుగులు స్నానానికి వెళ్ళి గంట స్నానం చేసి బయటకు వచ్చి దుమ్మంతా వేసుకుంటే ఏం లాభం, అందుకే విన్నది వంట పట్టాలి కాబట్టి శ్రవణం తర్వాత మననం చాలా ముఖ్యం అని చెప్పి చెప్పారు. ఆ సాధనలు భక్తి సాధనలో బహిరంగ అంతరంగ అని ఉంటాయి. బహిరంగ అంటే బయట వస్తువులు అపేక్షతో చేసేవి, అది పూజా స్నానం జపం ఇలాంటివన్నీ. అంతరంగం అంటే బయట వస్తువులు అపేక్ష లేకుండా, అంటే అంతరంగ సాధనకి ముఖ్యంగా చెప్పింది జ్ఞానం. అందుకే భక్తి ఎప్పుడు జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయదు అని చెప్పారు. భగవంతుడు కూడా గీతలో జ్ఞానం ఉన్న భక్తుడే నాకు ఇష్టం అని కూడా చెప్పారు కదా అని అన్నారు. తర్వాత పూజాదులు, యోగాభ్యాసం, యజ్ఞ యాగాది క్రతువులు అవన్నీ చేయడం, పితృకర్మలు చేయడం, ఇవన్నీ అపరాభక్తి కింద వస్తాయి. పరాభక్తి కాదు, ముందు అపరాభక్తి తెచ్చుకోవాలి, అది కూడా అంత తేలిక కాదు. అపరాభక్తి అని ఎప్పుడు అంటారంటే నాకు భగవంతుడే కావాలి అని చెప్పి సత్కర్మలు చేస్తే అది అపరాభక్తి. అలా కాకుండా కేవలం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది కర్మ మాత్రమే. ఆ కర్మ అపరాభక్తి సాధనగా మారాలి అంటే నాకు భగవంతుడు కావాలి, భక్తి కావాలి అనుకుంటూ సాధన చేయాలి అని చెప్పి చెప్పారు. దీని తర్వాత సాధన విషయాలే తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. సర్వం శ్రీ గురు చరణార్విందం అర్పణ వస్తు.
వాసుమల్ల గారు, ఇప్పుడు పితృపక్షాల్లోకి ఇప్పుడు ఈ రోజుల్లోనే మనం ఉన్నాం కదా, ఇక్కడ గురువు గారు పితృకార్యాల గురించి చెప్తూ ఇవన్నీ కూడా అపర భక్తి కిందకే వస్తాయి. పితృకర్మలు చేయడం వల్ల అవి అంటే ఇప్పుడు అవి భక్తి కిందకి రావు. అవి చేయడం వల్ల ఏంటి అంటే పాపం పోతుంది. పాపం పోవాలి, రుణం తీరాలి, మనము మోక్షానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా తీరాలి. కాబట్టి ఇవన్నీ కూడా నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, తర్వాత ఈ పితృకర్మలు ఇవన్నీ కూడా భక్తితో కాకపోయినా శ్రద్ధతో అయినా చెయ్యాలి. భక్తి అని వాడరు అంటూ చెప్పారన్నమాట గురువు గారు. సాధన ఎంత వరకు సాగాలి అంటే గౌణ భక్తి నుండి పరాభక్తి అయ్యే వరకు సాధన చేయాలి. ఎప్పుడు చెప్తారు కదా గురువు గారు, ఏదైనా అడిగితే ఎంతవరకు చేయాలి అండి అంటే చేయడం శ్రద్ధ లేదు అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంతవరకు దంచాలి అంటే ఒడ్లు బియ్యం అయ్యే వరకు దంచాలి అని. వాసు గారు మీరు చెప్తారండి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అంతరంగ సాధనలేంటి, బహిరంగ సాధనలేంటి, తేషాం వివేకాం, ఆ జ్ఞానం కలిగించడం కోసం ద్వితీయోధ్యాయ ఆరంభ. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. 2వ అధ్యాయంలో ప్రతి అధ్యాయానికి చెప్పబోయే ముందు ఏం చెప్తున్నాము, చెప్పిన తర్వాత ఏం చెప్పామో చెప్పడం జరుగుతుంది. 2వ అధ్యాయంలో మొదటి సూత్రం, సాధన అనేది ఎంతవరకు చేయాలి. సూత్రం ఏంటంటే, బుద్ధిహేతు ప్రవృత్తి ఆవిశుద్ధేహే అవఘాతవత్. బుద్ధిహేతు ప్రవృత్తి అంటే భగవంతుని యందు బుద్ధి లగ్నమయ్యేంత వరకు, లగ్నమవుట అంటే పరాభక్తి సిద్ధించి వరకు, శుద్ధమైన బుద్ధి పరమాత్మ యందు ప్రవర్తించుటకై ఆవిశుద్ధేహే, ఎంతవరకు శుద్ధత ఏర్పడే వరకు, గౌడభక్తి పరాభక్తి అయ్యేంత వరకు అని చెప్పుకోవాలి. అంతవరకు సాధన చేయాల్సిందే. ఎలా అనే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. అవఘాతవత్. అవఘాతము అంటే ఒడ్లు దంచుట. ఒడ్లు ఎంతవరకు దంచాలి? బియ్యం వచ్చేంత వరకు. సాధన ఎంతవరకు చేయాలి? భగవంతుని యందు మనసు ప్రవేశించే వరకు. మరి ఒక ఉదాహరణ, నారాయణ తీర్థుల వారు వారి భాషల్లో బ్రహ్మసూత్రాల నుంచి ఉటంకించారు. ఆవృత్ అసకృత్ ఉపదేశాత్. అసకృత్ అంటే మాటి మాటికి, జన్మ జన్మలకి జగత్ అలవాటైంది కానీ ఈశ్వరుడు అలవాటు లేదు కాబట్టి మాటి మాటికి చెప్పాలి అంటే ఉపదేశాత్ అని గురుగారు ఇక్కడ చెప్పారు. తర్వాత సూత్రము తదంగానాంచ. ఈ సాధన ఎలా చేయాలి? ఆ అంగముల చేత, ఆ అంగముల కూడా. అందుకే అంగములంటే శాంతి, శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతం దమం బహిరింద్రియ నిగ్రహం, ఉపరతి అంతర్ముఖుడవుట, తితీక్ష సమాహిత ఏకాగ్రత వలన కలుగుతుంది. ఇవన్నీ సహకరిస్తేనే సమాహితాత్మ అవుతాడు. సమాహితాత్మ అయితేనే జ్ఞానం అర్థమవుతుంది, జ్ఞానం అర్థమైతేనే భక్తి బలపడుతుంది, భక్తి బలపడితేనే ముక్తి అవుతుంది. తర్వాత సూత్రములు బుద్ధిని దేనియందు లగ్నం చేయాలి అనే వాటి గురించి మాట్లాడతారు. మన ఉపనిషత్తుల్లో భేదవాక్యాలు అభేదవాక్యాలు ఉన్నాయి. రెండు ఉపనిషత్తే ఎందుకు చెప్పిందంటే రెండు రకాల సత్యాలు ఉంటాయి. ఈ సందర్భంగా గురువు గారు ఆదిశంకరులు కేవలం అద్వైత ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ద్వైత విశిష్ట ద్వైత అద్వైత సమన్వయకర్త అని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కాశ్యపుడు ద్వైతం గొప్పది అంటారు. సో ఆ సూత్రం ఏంటంటే తామైశ్వర్యపరాం కాశ్యప పరత్వాత్, అది సూత్రం. బ్రహ్మం గురించి తెలుసుకొనుట గాని పొందుట గాని పరమేశ్వర విషయంగా చెప్పబడుతుంది. బుద్ధి పరమేశ్వర పరమైనప్పుడు మాత్రమే భక్తి. కాశ్యపుడు వేద ఋషి, శాండిల్యుడు కూడా వేద ఋషి. వేద ఋషుల మధ్య వైరుధ్యం లేదు కనుకనే వేదం మన మతం అని గుర్తుంచుకోమని గురువు గారు టంకించారు ఇక్కడ. పరత్వాత్ అన్నిటికంటే ఉత్కృష్టుడు కనుక. సో ఇక్కడ భాషల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోమని చెప్పారు ఇక్కడ. అదృష్టమును కలిగించి పరమాత్మ జ్ఞానము లేకుండా భ్రమ తొలగించే ఆత్మజ్ఞానం లేదు. అదృష్టం అంటే కనబడనిది. కనబడనిది ఏది? ఇంతవరకు చేసుకున్న కర్మఫలం. ఈశ్వరుడు కర్మఫలదాత, కర్మఫల ప్రదాత. కాబట్టి కశ్యపుడు ఈశ్వరుణ్ణి ఆశ్రయించమని అంటాడు. తరువాత సూత్రం ఆత్మైక పరాం బాధరాయణ. ఆ ఈశ్వరుణ్ణే ఆత్మగా బుద్ధి ఆయన ఎందు ప్రవేశింపజేయాలి. ఇది చెప్పింది బాధరాయణుడు. ఇది అనన్య భక్తికి ఉదాహరణ. భగవంతుణ్ణి అన్య వస్తువుగా కాకుండా, అంటే తాను కానివాడు అని కాకుండా. అనన్య భక్తి అంటే భగవంతుడు నాకు అన్యుడు కాదు, నాలో ఆత్మగా ఆయన ఉన్నాడు. నాలో ఆత్మ అంటే నా ఆత్మ అని కాదు. బుద్ధిని పరమేశ్వరుడు వైపు తిప్పమని కశ్యపుడు, ఆత్మ వైపు తిప్పమని బాధరాయణుడు చెప్పారు. మరి ఇప్పుడు కశ్యపుడి మతం దాసోహం. దాసోహం అంటే నేను నా అధీనములో లేను అనే భావం, మరొక అర్థం సమర్పణ భావం. దాసుడికి అహంకారం ఉండకూడదు. మరి శాండిల్యుడు ఏం చెప్తున్నారంటే తర్వాత సూత్రం ఉభయపరాం శబ్దోపపత్తిభ్యాం, అంటే ఈశ్వరాధీనంగా ఉండాలి, ఈశ్వరుడు నాలో ఆత్మగా ఉన్నాడు అని ఎరుక ఉండాలి. భగవద్గీతలో కూడా స్వామి రెండు చెప్పారు. శబ్ద ఉపపత్తిభ్యాం అంటే శబ్దము అంటే శాస్త్రము, ఉపపత్తులు అంటే దాని ఆధారంగా చెప్పే ప్రమాణములు, ఇవి కలిపి చెప్పాలి. సోహమనో దాసోహమనో బుద్ధి ఎవరికైతే నిర్మలంగా దృఢంగా ఉంటుందో వాడికి కర్మబంధం ఉండదు. తరువాత సూత్రంలో రెండు ఎలా కుదురుతాయి చెప్తున్నారు. తర్వాత సూత్రం వైషమ్యాత్ అసిద్ధమితి చేన్న విజ్ఞానవద వైశిష్టయాత్. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలు వాసు గారు. ఇక్కడ శాండిల్య భక్తి సూత్రాల్లో ప్రధానంగా గురువు గారు భక్తి యొక్క స్వరూపము, తర్వాత ఆధిక్యం గురించి శాండిల్య వారు చెప్తూ ఉన్నారు. సర్వయోగాలకి భక్తి కావాల్సిందే, కేవలం ఏ యోగం లేకుండా కూడా భక్తితోటే మనం తరించవచ్చు అని చెప్తూ, అలాంటి భక్తి సాధన చేయడానికి సూత్రాలు చెప్తూ ఉన్నారు అని చెప్పి దానికి స్వప్నాచార్యుల వారు, తర్వాత నారాయణ తీర్థులు భాషలతో మనం అంతా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడు మాధురి గారు ఇంతవరకు వచ్చిన శాండిల్య భక్తి సూత్రాలన్నిటినీ క్లుప్తీకరించి వివరిస్తారు. మాధురి గారు
ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. వందే బృందావనేశ్వరీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంజల్య భక్తి సూత్రములలో ద్వితీయోధ్యాయమున ప్రథమాత్మికంలో సూత్రాలు పునఃస్మరణ చేసుకుంటూ మొదటి సూత్రం, బుద్ధిహేతు ప్రవృత్తిరా విశుద్ధేరవఘాతవత్. బ్రహ్మమునందు బుద్ధి ప్రవేశించుటకు గాను ఆ విధమైన బుద్ధి శుద్ధత ఏర్పడడానికి అవఘాతవత్ అనగా దంచవలెను, పడ్లని బియ్యమును వచ్చేంత వరకు దంచినట్లు మనస్సును శుద్ధి అయ్యేంత వరకు పరమేశ్వరుని మీద ప్రవేశించేంత వరకు సాధన చేయాలి ఎమరపాటు లేకుండా. ఆ సాధన అంతరంగ మరియు బహిరంగ సాధనగా కలిసే చేయాలి. అనగా చిత్తశుద్ధి పొంది భగవత్ సంలగ్నం అయ్యేంత వరకు బుద్ధిని సాన పెట్టాలి అని చెబుతూ తదుపరి సూత్రము, తదంగానాంచ అని సాధన అంగములలో ధ్యానము ముఖ్యమైన అంగముగా చెప్పారు. తదుపరి మూడవ మరియు నాలుగో సూత్రములలో, తామైశ్వర్య పరాం కాశ్యప పరత్వాత్ ఆత్మైక పరాం బాధరాయణ. బుద్ధిని పరమేశ్వరార్పణము చేయుట సరి అయినదని కాశ్యపుడు ఆత్మయందు బుద్ధిని ప్రవేశింపచేయడము అని బాధరాయణుడు చెప్పినట్టుగాను, అనగా ఏ బ్రహ్మమును మనం పరమేశ్వరుడిని భావిస్తామో ఆ బ్రహ్మమునకు సర్వార్పణము చేసి అధీన భావం కావాలి. ఆ బ్రహ్మమునకు ఆత్మయని తెలుసుకుని ఆత్మయందు బుద్ధిని ప్రవేశింపచేయాలి అనే ఈ రెండు సూత్రములు స్వీకరిస్తూ ఐదవ సూత్రములో, ఉభయపరాం శాండిల్య శబ్దోపపత్తిభ్యాం అని మనలో ఎవడు ఆత్మగా ఉన్నాడో సర్వ విశ్వాన్ని నడుపుతున్న సర్వేశ్వరుడు అతనే అని సగుణ మరియు నిర్గుణ తత్వ ప్రతిపాదన, శాండిల్యాహ ఉపపత్తి అనగా దృఢీకరించుచున్నాను అని చెప్పారు. ఇక ఆరవ సూత్రములో, వైషమ్యాద సిద్ధమితి చేన్నాభిజ్ఞానవద వైశిష్టయాత్ అని ఈ రెండు వైషమ్యాలుగా కనిపిస్తున్న జ్ఞా అనగా ఎరుక లేక తెలియట అనగా జీవునిగా తెలియబడుతున్న వాడు కూడా చైతన్యమే అనే ఎరుక కావాలి. ఈశ్వర చైతన్యమే బుద్ధి యందు ప్రవేశించినప్పటికీ చైతన్యంతో పనిచేస్తున్న శరీరాన్ని బుద్ధి వల్లే శరీరం పనిచేస్తుంది అనుకుంటాడు. కానీ ఆ బుద్ధి పనిచేస్తున్నది మరియు శరీరం పనిచేస్తున్నది ఈశ్వర చైతన్యం వలనే అని తెలుసుకోవలను, అదే జ్ఞా. దీనికి ఉదాహరణగా గురువు గారు, సూర్యకాంతి అద్దం మీద మరియు గోడ మీద పడిన అద్దం ప్రతిఫలిస్తుంది, అలాగే బుద్ధి మీద పడిన చైతన్యాన్ని ఈశ్వర శక్తిగా తెలుసుకుని దాని మీద దృష్టి పెడితే అద్దము గోడ శిథిలమైపోయినా అనగా ఏమి శిథిలమైనా నేను శాశ్వతం అని తెలుస్తుంది అని చెప్పారు. ఈ రకముగా వైషమ్యాలుగా కనిపిస్తున్న సగుణ మరియు నిర్గుణ ప్రతిపాదనలు రెండింటినీ ఉపపత్తి అనగా శాండిల్యుడు స్వీకరిస్తున్నాడు అని చెప్పారు. ఇక ఏడవ సూత్రములో, నచ క్లిష్ట పరస్యాదనంతరం విశేషాత్ అనగా జీవుని ఉపాధి పేరు అవిద్య అని ఈశ్వరుని ఉపాధి పేరు మాయ అని ఈశ్వరునికి ఏ క్లేశము కష్టము లేదు అని అన్న జ్ఞానం జీవునికి అవిద్య విడిచిపెడితే తప్ప అర్థం కాదు అని అన్నారు. జీవుడు అవిద్యతో చుట్టబడి ఉంటాడు అని కానీ ఈశ్వరుని చుట్టూలో మాయ ఉంటుందని గ్రహించవలని అన్నారు. ఈ మాయలో అవిద్యతో ఉన్న జీవుడు ఈశ్వరుడు కూడా బద్ధుడని అనుకుంటాడు. కానీ ఈశ్వరుని మాయాబంధంలో తాను ఉన్నానని ఈశ్వరునికి ఏ క్లేశమూ లేదని జీవునికి అర్థం అయినప్పుడు తనకి కూడా ఏ క్లేశము ఉండదు. ఈ ఉపాధి తాదాత్మ్యం జీవునికి తొలగటమే అవిద్య పోవుట. అన్ని జీవులలో అన్ని రకాలుగా కనిపించడానికి కారణం ఈశ్వరుని మాయయే అని చెప్పారు. ఇక ఎనిమిదవ సూత్రములో, ఐశ్వర్యం తథేతి చేన్న స్వాభావ్యాత్. అనగా ఈశ్వరుని ఐశ్వర్యం స్వాభావికం. రకరకాల జీవులు రకరకాల లక్షణాలతో ఉంటారు, కానీ జీవుల లక్షణాలు వారి వారి సంస్కారాల వల్ల ఈశ్వరుని చైతన్యం ఎక్కువగాను తక్కువగాను ప్రసరిస్తూ ఉంటుంది, కానీ అది స్వాభావికం కాదు. పూర్వజన్మ విశేషం చేత కొంతమంది ఈశ్వర కాంతిని ఎక్కువగా గ్రహిస్తున్నారు, అదే ఎక్కువగా ప్రసరిస్తున్నారు. ఈ అంతఃకరణ శుద్ధి కోసమే ప్రతి జీవుడు ప్రయత్నించాలి. ప్రయత్నం చేయడం ఎందుకంటే అది స్వాభావికం కాదు కనుక. కానీ ఈశ్వరుని ఐశ్వర్యము స్వాభావికం, అందుకే ఈశ్వరుని ఆశ్రయించాలి. ఈ రకముగా ఈశ్వరుడు ఉపాధిలో ఉన్నప్పటికీ ఆయనకు క్లేశాదులు లేవు అని 8వ సూత్రములో శాండిల్యుడు చెప్పినట్లుగా విపులంగా వివరించిన గురువుగారి పాదములకు ప్రణమిల్లుతూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు హరి ఓం.
ధన్యవాదాలు మాధవ్ గారు. ఈశ్వరనామాలు ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చారని చెప్తూ గురువుగారు పరమేశ్వర, సర్వేశ్వర, మహేశ్వర ఈ నామాలన్నీ కూడా జపం చేయడానికి, సంకీర్తనం చేయడానికే కాదు అని చెప్తూ ఇంకా అలా అని గురుగారు సంకీర్తన అది వద్దు అన్నారని చెప్పి ప్రచారాలు అవి చేయొద్దు. విష్ణు సహస్రనామం చదువుతూ ఉన్నప్పుడు కూడా ప్రతి నామానికి అర్థం చేసుకోండి అని చెప్తూ ప్రతి వారిలోనూ ఈశ్వరుడు ఆత్మగా ఉన్నాడు. జీవుడికి ఉపాధి వల్ల కలిగిన ఒక బంధం ఉన్నది, ఈశ్వరుడు మాయని ఆధారంగా చేసుకుని ఉన్నాడు తప్ప ఆయనది బంధం అని అనకూడదు. ఈశ్వరుడు యొక్క శక్తి స్వాభావికమైంది. కొంతమంది మహాత్ములకు కూడా ఈశ్వర ఉపాసన వల్ల ఈశ్వరుడిలాగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఈశ్వరుడు కాదు, అక్కడ ఈశ్వర విభూతి అని మనము ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్తారు కదా స్వామి, ఎక్కడెక్కడ ఏది గొప్పతనం కనిపించినా సరే అది నా విభూతి కింద గ్రహించు అని చెప్పి దాన్ని ఇక్కడ గురువు గారు చెప్పారు. జీవుడు ఐశ్వర్యం స్వాభావికం అయితే ఈశ్వరుడి ఐశ్వర్యం జీవుడికి స్వాభావికం కాదు, ఈశ్వరుడి ఐశ్వర్యం స్వాభావికం అని చెప్పి చెప్పారన్నమాట. ఇప్పుడు పవన్ మిగిలిన పాయింట్స్ చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. మాయవల విసిరితివి మహిమ గల జాలరి. ఈశ్వరుడి యొక్క శక్తి పేరు మాయ. భగవంతుడు ఇంత సృష్టి తన ఆధీనంలో పెట్టుకున్నాడు. పరమాత్మ ఈ జగత్తు ఎలా చేశారు అంటే ఏదైనా తయారవ్వాలంటే మొదట ఒకటి ఉండాలి. కుండ తయారవ్వాలంటే కుండ చేసేవాడు, మట్టి ఇత్యాదివి ఉండాలి. ఇది ఆరంభవాదం. లేదా ఒకటి మార్పు చెందితే వచ్చేది, ఇది పరిణామవాదం, పాల నుంచి పెరుగులాగా. కానీ ఇవి రెండు కాదు. మార్పు చెందినా దాని వల్లే కనిపిస్తున్నాడు కానీ మార్పు చెందటం లేదు, ఇది వివర్తవాదం. ఇది ఎలాంటిది అంటే ఇంద్రజాలికుడు ఇంద్రజాలం వంటిది. ఇంద్రజాలం అంతా ఇంద్రజాలికుడి పైనే బేస్ అయి ఉంటుంది. ఇంద్రజాలం చేస్తున్నప్పుడు మనకి ఇంద్రజాలికుడు గుర్తు రాగానే ఇంద్రజాలం పోదు. ఇంద్రజాలికుడు చేస్తున్నాడు అని తెలిస్తే దాన్ని ఆనందిస్తాము. జగత్ ఇంద్రజాలం వంటిది, ఈశ్వరుడు ఇంద్రజాలికుడు వంటి వాడు. ఆయన లేకపోతే ఈ ప్రపంచం లేదు. అంతేకాదు ప్రతి అణువులో ఉన్నారు. జగత్తులో పరమాత్మ తప్ప అన్యము లేదు. సముద్రంలో తరంగాలు కనిపించినా ఒక్క జలమే ఉన్నట్టు అనేక ఉపాధులు కనిపిస్తున్నా ఒక్క ఈశ్వరుడే. సముద్రంలో తరంగాలు లేపగలే శక్తి ఎలా ఉంటుందో ఈశ్వరుడు సృష్టి చేయగలిగే శక్తి అలానే ఉంటుంది. తన నుంచి అనేకంగా జగత్తుని సృజించినప్పటికీ తాను వాటిలో అనుచితంగా ఉంటారు, అంటే వితౌట్ ఇంటరప్షన్ ఆర్ గ్యాప్. పరమేశ్వరుడి ఐశ్వర్యం శాశ్వతమైనది, జగత్తులో సర్వత్రా వ్యాపించి ఉన్నది. అంతేకాదు దానికి బాధ అనేది లేదు, మార్పు చెందదు. పరమాత్మ అన్నిటికంటే మించిన జ్యోతి. ఆ జ్యోతి స్వరూపము అన్నిటిలో ప్రకాశిస్తుంది. ఆ జ్యోతిని ఎవరైతే చేరుకుంటారో వారు అన్నిటినీ దాటిన వారు అవుతారు అని ఉపనిషత్తులో వాక్యం ఇది. ఇటువంటి ఐశ్వర్యాలు జీవుడి లేవు కదా. ఇక తర్వాత సూత్రంలో జగత్మిథ్య ఈశ్వరుడి సత్యం గురించి విచారణ చేస్తున్నారు. ఇది అందరికీ తెలుస్తుందా అంటే అందరికీ తెలియదు. కోటిలో ఒక్కళ్ళకి దొరుకుతుంది ఇటువంటిది. వాళ్ళకే ముక్తి తప్ప అందరికీ కాదు. సమూహ ముక్తి లేదు. సముద్రంలో కెరటాలు లేని సమయం లేదు, సృష్టిలో జీవులు లేని విషయము ఉండదు, తెలివైన వాడు అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అని భక్తి చేత పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు అని ఉంటారు. అనేక బుద్ధులు ఉంటాయి తప్ప అనేక ఈశ్వరులు ఉండరు. అనేక బుద్ధులు ఉంటాయి కనుక ఎవరి బుద్ధి వాళ్ళు బాగు చేసుకుని ఈశ్వరుడు అందు ప్రవేశింప చేయాలి. ఉపాధి దృష్టితో బుద్ధులు అనేక రకాలు, చైతన్య దృష్టితో ఏకం. బ్రహ్మజ్ఞానం తెలిసిన వారికి ప్రపంచము నాశనం అయిపోదు, ప్రపంచమంతా బ్రహ్మంగా కనిపిస్తుంది. అటు తర్వాత ప్రకృతి గురించి విశ్లేషణ. స్థూల శరీరం అంతా ప్రకృతి, దాంట్లో పరమేశ్వరుడు ఉంటేనే పనిచేస్తుంది. ఈశ్వరాంశ చిదాంశ అంటారు. ఈశ్వరుడికి ఒకటే లక్షణం ఉంటుంది, సచ్చిత్, ప్రతివాడిలో ఉన్నాడు. తెలుస్తుందన్నా, తెలియట్లేదు అన్నా, తెలిసింది అర్థమైంది కాలేదు అన్నా అది కూడా చైతన్యమే, అదే ఉనికి. సచ్చిత్ అంటే ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్. ఇది ఈశ్వరుడి లక్షణం. పుట్టుక, చావు, ఆకలి, దప్పిక, ఏడుపు, రోగములు ఇవి ప్రకృతివి, ఇవి జడాంశాలు. ప్రకృతిలో అనేక ఉపాధులు కనిపిస్తున్న బుద్ధి కూడా ఒక ఉపాధి. ప్రకృతి మారుతుంది తప్ప సచ్చిత్ మారటం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాము, ఇప్పుడు ఒకలాగా ఉన్నాము. అయితే సచ్చిత్ మాత్రం అలానే ఉంది. ఎలా అంటే చిత్ సత్వేన అనువర్తనాత్. అను అంటే వదలకుండా ఉండుట. ఆయన గ్యాప్ లేకుండా మొదటి రూపం నుంచి రెండవ రూపానికి వచ్చినా కానీ మొదటి రూపం చెడిపోకుండా ఉండటం అనువర్తం. భాగవతంలో కూడా ఇదే చెప్పారు, అందరిలో అన్వయించి ఉన్నారు అని. చిచ్చడ రెండు కలిపేస్తే దీన్ని అవిద్య అంటారు. దీన్ని విడగొట్టుకోవాలి మనం. భగవానుడు తనైన మాయాశక్తి చేత ఈ జగమంతా వ్యాపించిపోయాడు. ప్రకృతి అంతా ఆయనే ఉన్నాడు అని అనడాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, భగవంతుడు మనలో ఉన్నాడు అంటే చైతన్యంతో ఉన్నాడు తప్ప ఈ వికారాలు లేకుండా ఉన్నాడు అని తెలుసుకోవాలి. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాల్లో స్థిరంగా ఉన్నాడు అని కృష్ణ పరమాత్మే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో. సృష్టికి కారణము పరమాత్మయా ప్రకృతియా అంటే, సృష్టి స్థితి లయ పంచభూతాలతో చేసినప్పుడు చేస్తున్నాడు అంటే ఇవన్నీ ప్రకృతివి. జగత్తు ఉపాధులు అన్ని ప్రకృతి వల్ల కలుగుతున్నాయి. ఈశ్వరుడు సచిత్ రూపుడు. ఈ రెండు తప్ప జగత్తులో మరొకటి లేదు. ప్రకృతి తనంత తాను కారణం కాదు, పరమాత్మ అంటే అది కాదు, రెండు ఒకదానికొకటి కారణము. కేవలం రెండు వస్తువులే ఉన్నాయి, చైతన్యం అంటే చైత్య అంటే ప్రకృతి, చిత్ అంటే పరమాత్మ. జడము చైతన్యము ఇవి రెండే ఉన్నాయి, మూడో వస్తువు లేదు. అయితే ఇందులో ఏది మొదలు ఏది తర్వాత అంటే ఇవి రెండు అనాది సనాతనమైనవి. అయితే ఇక్కడ ఒక్కడే అనేకం అవ్వటం అనేది ప్రపంచమని చెప్తున్నారు. ఒక్కడు అనేకం అవ్వటం అనేది ఎవరి శక్తి? విడివిడిగా కనిపించడము ప్రకృతి లక్షణం, విడిపోకుండా ఉండటం ఈశ్వరుడి లక్షణం. అనేకంగా కనపడుతుంది అయితే అనేకంలో ఏకంగా ఉన్నాడు ఈశ్వరుడు అని తెలుసుకుంటూ ఉండాలి. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే సచిత్ రూపుడుగా ఉన్నారు అని తెలుసుకోవాలి. తన శక్తి చేతనే ఇన్నిటిగా అవ్వగలుగుతున్నాడు కదా, ఇందాక మెజిషియన్ అండ్ మ్యాజిక్ పవర్ లాంటిది. ఇది రెండా, ఈ రెండు వేరా అంటే కాదు, అది అతని లోపలే ఉంది. ఈశ్వరుడు సృష్టి చేయాలి అనుకున్నప్పుడు అనేకం అవుతుంది, సృష్టి ముగిశాక ఆయనలోకి వచ్చేస్తుంది. ఇంత సృష్టి చేయగల శక్తి ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంది. ఆ శక్తి ఆయనలో ఎప్పుడూ ఉంటుంది, ఆ శక్తి అబద్ధం అనరాదు. సర్వము చేయగలిగే శక్తి బ్రహ్మమునందు సహజముగా ఉంది, అదే ఐశ్వర్యము. ఇది ఎలా ఉంది అంటే తగలబెట్టే శక్తి అగ్నియందు ఎలా ఉంటుందో అలా. శక్తి ఉంటే ఉంది అంటే శక్తివంతుడు ఉన్నాడు అని. సూర్యుడిలో ఆయన కాంతి శక్తి, చంద్రుడిలో వెన్నెల ఆయన శక్తి, ఆఖరికి శక్తిని పోల్చుకునే గల శక్తి నాలో ఉంది. సచిత్ అంతటా ఉన్నాడు, నా స్వామి లేనిది ఎక్కడ. ఇన్ని రకాలుగా కనిపిస్తుంది కూడా నా స్వామి శక్తియే అని తెలుసుకోవాలి. శక్తికి ఆయనకి భేదం లేదు, అంతా ఆయనే ఉన్నాడు అని ఎరుక కలగాలి మనకి. జగత్ ఈశ్వరుడికి వేరు లేదు, తరంగాలు సముద్రానికి వేరుగా లేదు కదా. శక్తి అంటే ప్రకృతిగా వ్యక్తం అవ్వగలిగే ఈశ్వరుడి సర్వ సమర్థత, దీన్నే మూల ప్రకృతి అంటారు. ఆ శక్తి రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి అంతరంగము, రెండవది బహిరంగము. బహిరంగము అంటే జగత్తుకు కనపడేది, అదే ప్రకృతి. అంతరంగము అంటే ఆయనలో ఉండటం. బయటికి రాకుండా ఉంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి బయటికి రావటానికి ఎలాంటి రూపాలు తీసుకుంటుంది అంటే, ఆయనలో ఈ శక్తి రెండు రకాలుగా ఉంటుంది. సృష్టి స్థితి లయ చేసే శక్తి ఒకటి, ఆయనని వదలకుండా ఆయన లక్షణంగా ఒకటి ఉంటుంది, అదే స్వరూప శక్తి. అందులో సచ్చిత్ ఆనందం మూడు ఆయన స్వరూపంగానే ఉంటాయి. అదే అన్నిటిలో అందరిలో ఉంది. ప్రకృతిలో ఇన్ని రూపాలు అవ్వగలిగే శక్తి తటస్థ శక్తి. తటస్థం అంటే ఒడ్డు మీద ఉండుట. అందులో ఆయన ఉన్నా దానికి అంటకుండా ఉంటాడు. సృష్టి వికారాలు ఆయనకి అంటవు. సత్ అంటే సంధినీ శక్తి, అంటే ఎప్పుడూ ఉంటుంది, అది ఉనికి. చిత్శక్తి ఏమో రెండవది. చైతన్యము జ్ఞానము సంవిత్. ఇంకా ఆనందము అంటే రుచి రసము అనుభవ విషయము. ఆనందం ఉంది అని అనుభవం ద్వారా తెలుస్తుంది. మనకి వెలుగు కావాలంటే సూర్యుడిని పట్టుకోవాలి, అలాగే ఆనందం కావాలి అంటే ఈశ్వరుని పట్టుకోవాలి. వస్తువులతో ఆనందము కన్ఫైన్. పరమాత్మ ఆనందం ఇన్ఫినిటీకి చెందినది. చైతన్యంతో కూడిన ఆనందం సచ్చిత్ కలిసి దాన్ని రాధిని శక్తిని అంటారు. అదే రాధమ్మ. ఎవరి ఆనందం అంటే పరమాత్మది. అనేకముగా ఆయన జగతిని తన నుండి వ్యక్తం చేసినవాడు. ఏ వ్యక్తి ఏ శక్తిలో అంటే తన స్వరూప శక్తి. ఆ శక్తియే సృష్టి స్థితి లయ చేస్తుంది. సచ్చిత్ రూపుడు అయిన రాధిని శక్తి, ఆ ఆనంద శక్తియే రాధమ్మ అసలు శక్తి. ఈ సృష్టికి జ్ఞానం కోసం సరస్వతిగా, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిగా, ధర్మరక్షణ కోసం దుర్గగా అయింది. ఆవిడ మాత్రం ఆయనని ఎంజాయ్ చేస్తూ ఉంది. తన నుంచి కొన్ని శక్తులు పెట్టేసింది. తను మాత్రం ఎప్పుడూ ఆ బ్రహ్మమునందు అనుభవిస్తూ ఉంటుంది, ఎందుకంటే అసలైన ఆనంద స్వరూపిణి కదా. ఇప్పుడు ఆ బ్రహ్మముకు ఏమీ పట్టదు, ఆనందంగా ఉన్నాడు. అందుకనే వేణువూదుతూ కూర్చుంటాడు. సృష్టికి అతీతంగా బ్రహ్మము ఆ విధంగా ఉంటుంది. ఆనందం అలా ఉంటుంది. బ్రహ్మానందము బ్రహ్మంతోనే ఉంది, బ్రహ్మంతో కలిసిపోయి ఉంటుంది. బ్రహ్మానందము బ్రహ్మముకు వేరుగా ఉందా అంటే కాదు, రెండూ ఒకటే. కెరటాలన్నీ సముద్రం యొక్క కర్షణలోనే ఉన్నాయి. కర్షణ అంటే పట్టుకునేట, ఆధార శక్తి. జగతంతా ఎవరి పట్టులో ఉందో అతడే కృష్ణుడు, అతనే బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క అఖండమైన ఆనందమే రాధిని శక్తి, అదే రాధమ్మ. అదే ఆ ఆనందాన్ని తాగితే కానీ బ్రహ్మం అర్థం కాదు. అప్పుడు అవి రెండూ ఒకటే అని తెలుస్తుంది. బ్రహ్మము కృష్ణుడు, ఆనందము రాధ, బ్రహ్మానందమే రాధాకృష్ణమూర్తులు. అద్వైత భక్తి గొప్పది అని ఎందుకు చెప్పుకుంటామంటే, పరమాత్మ తప్ప వేరేది లేదు, సర్వము ఆయన ఆధీనంలో ఉన్నాయి అని తెలిసినప్పుడు తప్పకుండా ఆయనను భక్తులం అయిపోతాం, పాదాక్రాంతులం అయిపోతాం. ఎవరి ఆధీనంలో అన్నీ ఉన్నాయో అతను మన ఆత్మకు వేరుగా లేడు. అంటే ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో, ఇంత దగ్గర వాడా నాలోనే ఉన్నాడా అన్న ఆనందం ఎంత బాగుందో కదా. ఉన్నది నీ ఒక్కడవే ఉమా నాథ అన్న సంకీర్తన చాలా మందికి గుర్తొచ్చుంటుంది. ఇప్పుడు ఇంత వేదాంత చర్చన ఎందుకు చేస్తున్నారు అంటే, పరమాత్మ తప్ప సత్యము లేదు, పరమాత్మ గొప్ప అని చెప్పటం, ఆ పరమాత్మనే ఆశ్రయించాలి అని సాండిల్య మహర్షి నారాయణ తీర్థుల వారు చెప్పారని గురువుగారు చెప్పారు. గురువుగారు, నాకు ఇంత వేదాంతము అర్థము కాదు, నేను అజ్ఞానిని, ఈ జ్ఞానము అర్థం కాలేదు, మరి నా పరిస్థితి ఏమిటి అని అడుగుతానని ముందే గ్రహించి బృందావనంలో ఒక వృద్ధురాలు గురువాక్యం పైన శ్రద్ధతో, ఆ కృష్ణుడి పైన అన్కండిషనల్ లవ్, అదే ప్రేమగా పట్టుకొని పరమాత్మలో ఏ విధంగా లీనమైందో అన్న వృత్తాంతాన్ని చెప్పి అభయం ఇచ్చారు. సముద్రం అంత దయగా ఉన్న మన గురువుగారికి నమస్కారం చేసుకుంటూ, ఏవైనా తప్పులుంటే తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువుగారివి, సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు.
ధన్యవాదాలు పాన్, బాగా కవర్ చేశారు రెండు పాయింట్లు. ఇక్కడ చెప్తూ గురువుగారు ఎప్పుడు చెప్తారు కదా, ఆ సిద్ధి పొందిన వాళ్ళకి సహజంగా అర్షడ్ వర్గాలని వాళ్ళు జయించుంటారు, కామక్రోధాదుల్ని. అది సాధన చేసే వాళ్ళు మాత్రం వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి అని చెప్పి చెప్తూ, సాధన ఇప్పుడు మిగిలిన మన ముందు స్పీకర్స్ అందరూ చెప్తూ ఉన్నారు కదా, సాధన ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది. అదొకటి అంతరంగిక సాధన, తర్వాత బహిరంగ సాధన అని. అంతరంగిక సాధనకి ప్రధానంగా జ్ఞానము, జ్ఞానానికి సహకరించేదే శ్రవణం మననం. అందుకే మనం శ్రవణం చేయడం మళ్ళీ అంత మననం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టుగా బుద్ధికి తోచినట్టుగా కాకుండా శాస్త్ర ప్రమాణంతో చెప్పే గురువుల్ని ఆశ్రయించమని చెప్పి గురువు గారు చెప్తూ ఉంటారు కదా, అంటే శిష్యుల్ని పెంచుకోవడానికి అని ఇదేంటి బీజాక్షరాలను ఉపదేశించడము, తర్వాత ఇలాంటివన్నీ చెప్పే వాళ్ళని కాకుండా శాస్త్ర ప్రమాణంతో చెప్తూ ఉన్నారా లేదా అని గురువుని కూడా మీరు చెక్ చేసుకోవాలి, ఎవరు చెప్తే వాళ్ళని గుడ్డిగా వెళ్ళిపోకూడదు అని. తర్వాత ఇక్కడ భక్తి చిహ్నాలను గురించి, తర్వాత శక్తి ధ్యాన ఆవృతం సూత్రం గురించి గురువు గారు చక్కగా వివరించిన వాక్యాలని ఇప్పుడు సుధాకర్ మల్లంపల్లి గారు చెప్తారు.
నమస్కారం అండి, నా వాయిస్ వినిపిస్తుందా సుధాకర్ గారు?
వినిపిస్తుందండి.
ఓకే. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇంతవరకు మనం పరాభక్తి స్వరూపం, దాని గొప్పతనం గురించి తెలుసుకున్నాం, ఇంకా సాధన గురించి కూడా తెలుసుకున్నాం. సాధన అన్నది అంతరంగ సాధన, బహిరంగ సాధన అని రెండు విధాలు. అంతరంగ సాధన అంటే అపరాభక్తి సాధన, ఇది ప్రధానంగా జ్ఞానం. పరమాత్మ గురించి తెలుసుకునేందుకు, ఆయన పైన ప్రేమ పెరగడానికి సాధన ఉపయోగిస్తుంది. ఆ పరమేశ్వరునికి మన బుద్ధిని అర్పణం చేయాలి, అంటే మన బుద్ధి ఆయన పరం అవ్వాలి. దీనిని కశ్యప మతం అంటారు. ఇక బాదరాయణ మతం ప్రకారం ఆ పరమాత్మ మన ఆత్మాపరమే ఉన్నాడు కాబట్టి మన బుద్ధి ఆత్మాపరం కావాలని చెప్తోంది. సాండిల్య మహాముని ఈ రెండు కూడా సమ్మతమే అంటున్నారు. శక్తిత్వ నా ఆవృతం చేత్యం అని ఇంతకుముందు మనం చెప్పుకున్న సూత్రం ప్రకారం ప్రకృతి అన్నది పరమేశ్వరునికి శక్తి కాబట్టి దానిని అసత్యం అనరాదు అంటున్నారు. మరి జగత్ మిథ్య అంటున్నారు కదా, ప్రకృతి అసత్యం అనురాధ మళ్ళీ ఎలా అంటున్నారంటే ఆ ప్రశ్న రావచ్చు మనకి. దానికి సమాధానం, జగత్ మిథ్య అంటే జగత్ అసలు లేదు అని అర్థం కాదు, జగత్తు పరమాత్మకి విడిగా లేదని అర్థం. మన శాస్త్రాలు ఆ పరమాత్మని ఆత్మగాను ఈశ్వరుడిగాను కూడా చూపిస్తాయి. ఆయన్ని ఆత్మగా కొలిచినప్పుడు నిర్గుణతత్వం అని, ఈశ్వరుడిగా కొలిచేటప్పుడు సగుణతత్వం అని కొలుస్తూనే ఆ రెండు కూడా బ్రహ్మతత్వం అని ఎరుకుతూ ఉండాలి. ఆ బ్రహ్మం నిర్గుణం అని తెలిసే కొద్దీ మనకి పరాభక్తి పెరుగుతుంది. ఇక ఇప్పుడు మనకి శుద్ధమైన భక్తి ఏర్పడినట్లు తెలియజేసే చిహ్నాల గురించి తెలుసుకుందాం. తత్ పరిశుద్ధ గమ్య లోకమం లింగేభ్య. తత్పరిశుద్ధం అంటే పరిశుద్ధమైన భక్తి. మన బుద్ధి బ్రహ్మమునందు ప్రవర్తించడం కోసం కావలసినంత శుద్ధత కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మన శరీరాన్ని స్నానంతో శుద్ధి చేసి వెళ్తామో, అలాగే ఆ బ్రహ్మమునందు ప్రవర్తించడం కోసం మన బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. దీనికి అంతరంగ సాధన అవసరం. లింగేభ్య అంటే చిహ్నాలు. ఆ చిహ్నాలు ఏమిటో ఈ తర్వాత సూత్రంలో చెప్తున్నారు. సన్మాన బహుమాన ప్రీతి విరహ వితర విచికిత్స మహాచఖ్యాతి తదర్థ ప్రాణ స్థాపన తదీయ భావ సర్వమయత్వ జ్ఞానం అతి అప్రాతికూల్యం. ఇది అన్ని సూత్రాల్లోకి పెద్ద సూత్రం. ఈ 12 చిహ్నాల గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సన్మానం అంటే ఇది భగవంతుని గౌరవించడం, పూజించడం. మానవ అంటే సన్మానం, సంపూర్ణ గౌరవం. దీనికి ఉదాహరణ అర్జునుడు. ఆయనకి శ్రీకృష్ణుడి ముందు ఉన్న భక్తి అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపించినా ఆయన తక్కువని ఏ స్థితిలో ఉన్నా వెళ్ళి ఆయనకు ఎదురయ్యి గౌరవంగా వెళ్తూ ఉంటారు, అది సన్మానం. బహుమానం అనేక విధములుగా భగవంతుణ్ణి గౌరవించడం. దీనికి ఉదాహరణ ఇష్వాకు. దీని గురించి నృసింహ ప్రాణం చెప్పబడింది. బహుమానమతి అంటే భగవంతుడి గురించి ఏ విషయం గుర్తు చేసినా, ఆయన పేరు గురించి ఏది కనిపించినా కృష్ణానుభూతి పొంది పరవశించిపోవడం. ప్రీతి, ప్రీతి అంటే భగవంతుని తలుచుకున్నా ఆయన ప్రస్తావన వచ్చినా అన్ని అవస్థల్లోనూ ఆనందించగలగడం. దీనికి ఉదాహరణ విదురుడు. విరహం, ఇది చాలా విశిష్టమైన ఆసక్తి. ఈ స్థితి కలగడం చాలా కష్టం. భగవత్ విరహం అన్నది తాళలేని స్థితి. దీనికి ఉదాహరణలు గోపికలు, చైతన్య మహాప్రభు. శ్రీకృష్ణుడు ఒకసారి కనిపించి అంతర్ధానమైన వెంటనే గోపికలు ఆ రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒక వనం నుంచి ఇంకో వనంలోకి ఎలా తిరుగుతో ఇల్లు వాకిలి పట్టక, టైం తెలియక రాత్రంతా ఆ భగవంతుడి కోసం వెతుకుతూనే ఉన్నారు, కృష్ణుడి కోసం. ఇది విరహభక్తి అంటే. ఇతర విచికిత్స అంటే పరమేశ్వరుణ్ణే నమ్మడం. వీరు ఆయన తిట్టినా కొట్టినా దండించినా దయచేసినా ఆ స్వామి ఇస్తేనే తీసుకుంటారు. ఇతరులు ధన కనుక వస్తు వాహనాలు ఏవిచ్చినా పుచ్చుకోరు. దీనికి ఉదాహరణ ఉపమన్యం. మహాత్యం, ఆ భగవంతుడిపై అపారమైన ప్రేమతో ఆయన మహిమను కీర్తించడం మహాత్యం. దీనికి ఉదాహరణ యముడు. నరకంలో బాధపడుతున్న పాపలను చూసి దయతో ఆయన బ్రతకుండగా వీళ్ళు కేశవుని ఆరాధిస్తే ఈ క్లేశం ఉండేది కాదు కదా అనుకునేవాట. ఖ్యాతి, ఖ్యాతి అంటే భగవంతుని గురించి తలవడం. ఇక్కడ కూడా ఉదాహరణ యముడే. యముడు విష్ణువు యొక్క కీర్తి చాటుతో తన బట్టలతో మృతుడైన వాడు ఎవరైనా సరే మాధవ ప్రపన్నుడవుతా మాత్రం వారు జోలికి వెళ్ళకండి అని చెప్పేవాట. దీనిని కీర్తి ప్రకటన అని కూడా అంటారు. తదర్థ ప్రాణస్థితి అంటే ఆ భగవంతుడి కోసమే జీవించడం. దీనికి ఉదాహరణ ఆంజనేయ స్వామి వారు. శ్రీరాముడు తన అవతార సమాప్తి సమయంలో ఆంజనేయుని చూసి, చిరంజీవి నువ్వు ఎక్కడైనా ఉండవచ్చు కానీ భూమిలో ఉండాలి, ఈ భూలోకంలో ఉండాలని నా ఆకాంక్ష అన్నట్ట. ఓ రామ, నీ నామం నీ కథ ఎంతకాలం ఈ భూమి మీద వినబడుతుందో అంతకాలం నేను ఇక్కడ ఉండగలను అన్నట్ట. అలా రాముని కోసమే జీవించాడు. అది తదర్థ ప్రాణస్థితి. తదీయతాభావం అంటే ఈ జన్మలో నీవు ఆర్జించినవి నీకు లభించినవి రెండు కూడా నీవు కాదు, అవన్నీ భగవంతుడు కానీ ఎరుకతో జీవించడం. దీనికి ఉదాహరణ ఉపరిచర్వస మహారాజు. వీరి గురించి భారతంలో శాంతి పర్వంలో ప్రస్తావించారు. మరొక ఉదాహరణ చెప్పాలంటే బలిచక్రవర్తి, ఆయన గురించి చెప్పుకోవాలని గురువు గారు మనకి ఇక్కడ గుర్తు చేశారు. సర్వమయత్వ జ్ఞానం, నా స్వామి అంతటా ఉన్నాడు అన్న భక్తినే సర్వమయత్వ జ్ఞానం అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు నీటిలో రుచి ఇంకా దాహం తీర్చే శక్తి, సూర్యునిలో కాంతి అగ్నిలో వేడి, భూమి యందున్న ఆకర్షణ శక్తి, చంద్రులో ఉన్న పంటలు పండించే తేమ, వీటన్నిటిలోనూ భగవంతుని చూసి పరవశించడమే సర్వమయత్వ జ్ఞానం. దీనికి ఉదాహరణ ప్రహ్లాదుడు. అప్రాతికుల్యం అంటే భగవంతుడు ఏం చేసినా ఏది ఇచ్చినా అది భగవత్ప్రసాదంగా స్వీకరించడమే. దీనికి ఉదాహరణ భీష్మ పితామహులు. రణరంగంలో ఆయన పాండవుల్ని సంహరిస్తూ భీకరంగా యుద్ధం చేస్తుంటే కృష్ణుడు ఆయన గొప్పతనాన్ని చూస్తే అర్జునుడు బేలతనాన్ని పోగొట్టడానికి ఒక్కసారిగా రథం మీద నుంచి కిందకి దూకి ఆ భీష్ముడి వైపు కోపంగా వస్తున్నట్ట. కృష్ణుడు ఆ స్థితిలో చూసి భీష్మ వారు తన ఆయుధాలన్నీ వదిలిపెట్టి, స్వామి నువ్వేం చేసినా స్వీకరించడానికి సిద్ధమని శరీరాన్ని అర్పించాడు. అది అప్రాతికుల్యం. ఈ చెప్పిన 12 స్థితుల్లోనూ ఏ ఒక్క స్థితికైనా మనం దగ్గరగా ఉన్నామా అని మనం ఇప్పుడు నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్థితులు పొందడానికి మనం సాధన చేస్తూనే ఉండాలి. ఇంకా తర్వాత విషయంలోకి వెళ్తే, పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితి లయకారకుడు. అలాంటి ఆయనపై భక్తి ఉండడం సహజమే. మరి ఆయన అవతారాలు ధరించి భూమిపైకి వచ్చినప్పుడు ఆ అవతారాలపై ఉన్న భక్తి అనవచ్చా? ఇది ఒక చర్చ. అవతార పురుషులను పూజిస్తే భక్తి అవుతుందా, దానికి ముక్తి వస్తుందా అన్న ప్రశ్నకి భగవానుడే ఒక శేషవాక్యం చెప్పాడు. దాన్ని బట్టి పాదుర్భావేషు అపి అంటే తన అవతారాలందు కలిగిన భక్తి కూడా గొప్ప భక్తియే అని చెప్తున్నారు. ఆ అవతార మూర్తులపై ఉన్న భక్తి వల్ల ముక్తి వస్తుంది. మరి ఆయనకి కర్మ జన్మ ఉన్నాయి కదా, మరి కర్మ జన్మబద్ధుడైన భగవంతుడు జన్మరాహిత్యంగా గల మోక్షాన్ని ఎలా ఇస్తాడు అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం, జన్మకర్మ విధుడు జన్మరాహిత్యాన్ని పొందుతాడని గీతాశాస్త్రం చెప్తోంది. దీని ప్రకారం భగవంతుని జన్మకర్మలు దివ్యమైనవి. అవి మనకి జన్మకర్మలు లేకుండా చేయడానికే వచ్చాయి. జన్మకర్మలు దివ్యం అంటే, జన్మకర్మకం దివ్యం అంటే స్వయం ప్రకాశమైన స్వరూపుడైన పరమాత్మ తన జన్మకర్మలు స్వీకరించినప్పుడు పైకి అలా మన శరీరాల్లో కనిపించినా అందులో అడుగుడిగిన దివ్యత్వం కనిపిస్తుంది. మనకన్నా కాస్త గొప్పవారైన ధార్మికుని చూసినప్పుడే వారిలో ఒక రకమైన దివ్యత్వం కనిపిస్తుంది కదా. దేవతల దివ్యత్వం వారికంటా గొప్పది. ఆ దేవతలకే దివ్యత్వం చూపించిన పరమాత్మ దివ్యత్వం అన్నిటికంటా గొప్పది. ఆ దివ్యత్వం ఆయన తన అన్ని అవతారాల్లో జన్మల్లో ప్రతిబింబితం చేస్తూ ఉంటాడు. ఆ విషయం ఎవరు తెలుసుకుంటారో వారికి పునర్జన్మ అంటూ ఉండదు. స్వస్తి. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే. అందరికీ నమస్కారం.
జన్మ కర్మబద్ధుడైన భగవంతుడు జన్మ కర్మలు లేని మోక్షాన్ని ఎలా ఇస్తాడు అని ప్రశ్న పుడుతూ ఉంటుంది కొంతమందికి. దీనికి గీతల భగవానుడు చెప్పాడు ఏంటంటే, జన్మ కర్మచ్మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అని, నా జన్మ కర్మలు కూడా దివ్యమైనవి అని. ఇక్కడ ఉదాహరణగా గురుగారు చెప్తూ, గజయితగాడు సముద్రంలో దూకుతాడు, కర్మసత్తు పడ్డవాడు ఉంటాడు, ఇతనేమో దిగడానికి కావాలని దూకాడు, అతని కర్మ కొద్దీ పడ్డాడు. అలాగే భగవంతుడు అవతారాలు తీసుకున్నా సరే ఆయన మన కోసంగా దయతో దిగి వచ్చాడు. కేవలం దయతోటే పరమాత్మ ఎప్పుడు వచ్చినా అవతారాలను తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం కర్మ కొద్దీ మన జన్మలు భగవంతుడివి, మన కోసంగా వచ్చినవి, దయతో వచ్చినవి అవతారాలు. అవతారము అంటేనే దయతో దిగి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు శివరాణి గారు సాధనా విషయాలు సూత్రాలని వీటిని వివరిస్తారు.
నమస్కారం అండి. నా వాయిస్ వినబడుతుందండి?
వినబడుతుందండి.
శివాయ గురువే నమః. నాకు 12 సూత్రాలు వచ్చాయండి. ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మస్వరూపులని భక్తి సూత్రాల ద్వారా నాకు అర్థమైంది. 1వ సూత్రం, జన్మకర్మ విదుష్ట అజన్మనే శబ్దాత్, జన్మకర్మ భక్తుడు కాని పరమాత్మ జన్మకర్మలను ఇస్తాడని శాస్త్రం చెప్పింది. పరమాత్మకు అవతార భావం వల్ల జన్మ ఏర్పడుతుంది, జన్మ ఎందుకంటే అవతార భావంతో వస్తుంది అని మనకు తెలుస్తుంది. జన్మకర్మ విధుడు జన్మకర్మ రాహిత్యాన్ని కలిగి ఉంటాడు. ఈ దీనికి ఉదాహరణగా భగవద్గీతలో శ్లోకం ఉటంకిస్తున్నారు, జన్మకర్మ చుమే దివ్యం ఏవం ఏవ వ్యక్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మనేది మామేతి సో అర్జున. నా యొక్క జన్మ మరియు కర్మలో దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళకి జన్మ ఉండదు, వారు నా నిత్య శాశ్వత ధామానికి వస్తారు. ఇక్కడ దివ్యం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ధర్మం వల్ల కలిగే ఒక పవిత్రత. ఒక ధార్మికుడు దివ్యంగా కనపడుతూ ఉంటే పరమాత్మ అవతారం దివ్యాన్ని మించిన తేజస్సుతో ప్రకాశింపజేస్తాడు. అందుకు పరమాత్మ జన్మ కర్మలు మన జన్మ కర్మలు విడగొట్టుటకు వచ్చిన దివ్య అవతారం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ఉలూక బందరం, తల్లేమో రోటికి కట్టేస్తుంది, మళ్ళీ ఆ బాలుడైనా కూడా వెళ్ళి మణిగ్రీవుడు నలకూపన్నని బంధ విముక్తలను చేస్తాడు. ఇలా అర్థం చేసుకోవాలి. తర్వాత సూత్రం, తచ్చ దివ్యం స్వశక్తి మాతృత్వవాత్, పరమాత్మ అవతార జన్మ స్వశక్తితో మాత్రం ఉద్భవించాడు. భక్తులు తపస్సు చేత ఈశ్వర శక్తిని లేశం మాత్రం పొందుతారు, అంటే కిరణ రేఖ ఎంత ఉంటుందో అంత మాత్రమే పొందగలుగుతారు భక్తులు. మరి పరమాత్మ శక్తి మాత్రము సంభవము, అద్వితీయము. జీవుడి జన్మ భవము, పరమాత్మ స్వశక్తికే మాయా అని పేరు. ఇక్కడ ఒక పెద్ద శ్లోకం ఇచ్చారు, వరాహ ప్రాణం శోకరాణ శ్లోకంలో. దాని అర్థం ఏంటంటే పరమాత్మ లక్షణాలు సర్వభూతాల్లో ఉన్నా పరమాత్మ నిత్యుడు, శాశ్వతుడు, జ్ఞానుడు, పరమానంద సంతోషం కలిగిన వాడు పరమాత్మ అని ఇక్కడ చెప్పారు. శ్లోకం బాగుంది. అక్కడ ముఖ్య తర్వాత సూత్రం, ముఖ్యంచి తస్య కారుణ్యం, అవతారాలు మనల్ని ఉద్ధరించుటకు మనపై దయతో సమస్త లోకక్షేమం కలగాలని కారుణ్యంతో అవతరిస్తాడు. తర్వాత సూత్రం, ప్రాణిత్వాన్ విభూతిషు, సృష్టితో గొప్ప వస్తువు పరమాత్మ విభూతి. పరమాత్మ ఇచ్చిన ఐశ్వర్యములు పూర్ణములు. విభూతులంటే ప్రకృతి శోభ, బుద్ధి, సంపత్తి ఇవన్నీ కూడా మనకు విభూతుల కిందకే వస్తాయి. జీవభావం ప్రాణిత్వాన్న అన్నప్పుడు జీవభావం, జీవభావం ఉన్నది కనుకనే మనకు ముక్తికి సాధన అవసరం అన్నట్టు. అది సాధన చేసి ముక్తిని సంపాదించుకుంటాం. తర్వాత సూత్రం, ధృతరాజ సేవితో ప్రతిచ్ఛేదాచ, ధర్మ రక్షణ కోసమని దూతగా వెళ్ళింది కూడా పరమాత్మయే అని దీనర్థం. వాసుదేవేపి చిన్న అకార మాతృత్వాత్, అకారాన్ని నేనే అన్నాడు పరమాత్మ. యదువంశ గొప్పతనం చెప్పడానికి వాసుదేవుడు ఉన్నాడని చెప్పాడు, కానీ వాసుదేవుడే యదువంశ గొప్పతనం అని చెప్పడం ఉద్దేశం కాదని వ్యాసుడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అయితే రాజవిద్యా యోగంలో పరమాత్మ అంటాడు, తొమ్మిదో శ్లోకం అది పదకొండో శ్లోకం. నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడు నన్ను గుర్తించలేకున్నారయ్యా అని చెప్పుకుంటూ వస్తారు. ఈ సూత్రం బాగుంటుంది. ప్రత్యభిజ్ఞాచ, ప్రత్యభిజ్ఞ అంటే స్ఫురించుట, పోల్చుకొనుట. మనకి ఏదైనా పరమాత్మ అవతారాన్ని దానిలో ఆ లక్షణాలు, పరమాత్మ లక్షణాలు మనకు గోచరిస్తూ ఉంటాయి అది అన్నట్టు. ప్రత్యభిజ్ఞ అంటే అవతారం, అవతారి అంటే బ్రహ్మము, అవతారము ధరించడం సామాన్య ధర్మము. ఈ విశేష ధర్మం ఏమిటంటే పరమాత్మ అవతరించట. పరమాత్మ సామాన్య ధర్మం సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, ఇవన్నీ కూడా సామాన్య ధర్మంలోకి వస్తాయి. అసలు బ్రహ్మము తత్వం ఏంటి? సచ్చిదానంద స్వరూపం. ఇక ఇక్కడ కూడా ఉలూకోపాఖ్యానమే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. విశేష ధర్మం ఉలూకోపాఖ్యానం అన్నది అది విశేష ధర్మం. అందరిలోని అంతర్యం ఏంటంటే వారిని బంధ విముక్తులు చేయటం సామాన్య అవతార ధర్మం. ఇక్కడ తర్వాత ఇక్కడ లీలాశికుడు ఒక మంచి శ్లోకం చెప్తాడు. దాని అర్థం ఏంటంటే వేదాలనే అడవిలో పడి మీరు అలసిపోతున్నారయ్యా, బృందావన కృష్ణలీలల్లో లీనమై బ్రహ్మానందమును అనుభవిస్తున్నాం మేము అని లీలాశికుడు అంటాడు. అయితే గోష్పాద క్షేత్రం అని అంటాం కదా, కొవ్వూరు కాకినాడ రాజమండ్రి దగ్గర ఉంటుంది. అక్కడ చైతన్య మహాప్రభు ఈ శ్లోకం ఎవరో పాడటం విన్నారు, విని మురిసిపోయి ఇంకా మిగతా శ్లోకాలు కూడా అన్ని నేర్చుకుని అవి కీర్తించారు. అక్కడ కీర్తించి తరించారు ఆయన చైతన్య మహాప్రభు. ఈ కృష్ణ కన్నామృతం రాసిన వారు మన తెలుగువారు, బిల్వ మంగళుడు ఆయన పేరు. ఈయన 9వ నుండి 15వ శతాబ్ది వాడు. చైతన్య మహాప్రభు కూడా 15వ శతాబ్దం వాడు. ఇలా మరి ఇతనికి లీలాశుద్ధ అని పేరు ఎలా వచ్చిందో నాకు తెలియరాలేదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తర్వాత సూత్రం విష్ణు శ్రేష్ట చైన తత్. విష్ణు అవతారంలో ప్రత్యభిజ్ఞ చేత ఇతర శ్రేష్టంలో శ్రేష్టమైన బ్రహ్మ అని మనకు తెలిసిపోతుంది అన్నట్టు. తర్వాత వేదం ఏం చెప్పిందంటే విష్ణు శ్రేష్ట అంటే బ్రహ్మణ్యో దేవకీ పుత్ర, బ్రహ్మణ్యో మధుసూదన, సర్వభూత సమేకన్నం నారాయణం కారణం రూపం అకారణం పరబ్రహ్మం అని. తర్వాత ఇది కూడా బాగుంటుంది సూత్రం, ఏవం ప్రసిద్ధేషు చ బ్రహ్మనిష్ఠులయందు గురువులయందు భక్తి కలిగి ఉన్నవారు ప్రసిద్ధులవుతారు. అయితే రాముడు కృష్ణుడు కూడా బ్రహ్మనిష్ఠులయందు ప్రసిద్ధులు. ఎలాగంటే రాముడు కృష్ణుడు పరబ్రహ్మలని అడుగుడుగునా గుర్తు చేస్తూ ఉంటారు మనకు. వాళ్ళ మన సాహిత్యం చదువుతుంటే భాగవతం కానీ రామాయణం కానీ చదువుతుంటే దానికి శాస్త్ర ప్రమాణం ఏంటంటే రాముడి గురించి చెప్తారు. తత సింహాసన స్థిత సన్ విభుషు రఘునందన ధనుత్తర ప్రసన్నాత్మ సర్వాభరణభూషిత. ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు సర్వాభరణభూషితుడు అని చెప్తే మనం దీన్ని ఆరాధించము. ఈ సర్వాభరణ భూషితుడైన రాముణ్ణి ఆరాధించము. అతని తత్వ శ్లోకం తర్వాత లైన్లో చెప్తారు, ఏవం భూతం జగదాధార భూతారాం భూతరామం వందే సచిదానంద రూపం గదాధరం శంఖ చక్ర ధరం భవాలి సయోధ్యాయో మోక్షమాప్నోతి సర్వ. అలాంటి రాముణ్ణి ఎవరు ధ్యానిస్తారో అతను మోక్షం పొందుతారు. ఈ రూపాలన్నీ ఎందుకయ్యా అంటే చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య శరీరణ ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణే రూపకల్పన. ఇది రామపూర్వ తాపనోపనిషత్తుల నుంచి. ఇంకొక ఉదాహరణ కూడా బాగుంది, సుదక్షిణాచార్యుల వారు అంటారు. వ్యాసుడు చెప్పిన శ్లోకం ఇక్కడ ఊటంకించారు. విష్ణురుద్ర అంతరం శ్రీగౌరి అంతరం చెప్పే వాళ్ళు భ్రాంతికులు, మూర్ఖులు, ఎందుకంటే అది శాస్త్రవాక్యం కాదు కనుక అన్నారు. ఆ కాలంలోనే కాదు ఇప్పుడు ఎప్పుడు కూడా పరమాత్మను ధ్యానిస్తే మోక్షం పొందవచ్చు అన్నారు. ఇలా భేదం చూపిన వారు ఎప్పటికీ ప్రసిద్ధులు కాలేరు అని అది చెప్పారన్నట్టు ఎవరు సుదక్షిణాచార్య వారు. ఈ శ్లోకం నాకు దొరకలేదండి, ఎవరికైనా దొరికితే నాకు ఈ శ్లోకం షేర్ చేయగలవని అంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇక గౌణ భక్తి అంటే ఏంటి, అంగాలు ఏంటి, సాధన లక్షణాలు ఏంటి, మూడు సూత్రాలలో చెప్తారు. ఇక్కడ పరాభక్తి అపరాభక్తి మనం పరావిద్య అపరావిద్య అవన్నీ నేర్చుకున్నాను కదా. అయితే బ్రహ్మ చింతనమా పరాభక్తి అని, ఇతర దేవతల యజ్ఞములు ఆరాధనలు విద్యలు అన్ని అపరావిద్యలవుతుంది. పరాభక్తి పూర్వజన్మ వాసన ఫలంగా అప్రయత్నంగా సిద్ధిస్తుంది. దానికి అది పూర్వజన్మది వచ్చింది కాబట్టి మనం ఏం దానికి సాధన ఉండాలి, అది కూడా సాధన గుణం కూడా మనలో ఉంటుంది అన్నట్టు. గౌణభక్తి మాత్రం ప్రయత్నపూర్వకంగా సాధన చేసి సిద్ధి పొందుతారు. సో దీనికి అంగాలు ఏంటి గౌణభక్తికి? మనం చేసే ఆరాధనలు, భగవత్కథలు, వేదాంత శ్రవణం, యజ్ఞాలు, పూజలు, ఆరాధనలు, వ్రతాలు, ఇవన్నీ దానికి ఎత్తుకే వస్తాయి. అయితే వాటి లక్షణాలు ఏంటి? భయపెట్టే శక్తులు దూరమవుతాయి, శ్రేయస్సులు శ్రేయస్సును వికసింపజేస్తాయి, చిత్తశుద్ధిని ఇస్తాయి, సుఖశాంతిని ఇస్తాయి, సంసారం అనే దావాదిని చల్లారిపోతుంది. ఈ విధంగా జరుగుతాయి. తర్వాత ఈ లక్షణాలు కదా. ఇప్పుడు సాధన పద్ధతులు ఏంటంటే సత్వగుణ సంపత్తిని పెంచుకోవాలి, దమము శమము లాంటి నియమాలను పాటించాలి. సూత్రం భక్త్య భజనోపసంహార గౌణ్య పరాయై తద్వేదత్వాత్. భక్తి వల్ల జ్ఞానం పొంది, జ్ఞానం వల్ల పరాభక్తిని పొంది మోక్షం పొందుతారు. పరాభక్తి కలుగుట కారణం గౌణభక్తి, అందుకు గౌణభక్తిని గౌరవించాలి మనం. సతతం కీర్తయంతో మాం తన్నాష్ట దృఢావ్రతాహ. అంటే నా కోసము ప్రయత్నము కీర్తించేవారు అంటే గౌణభక్తి నియమాలు పాటించేవారనే అర్థం అన్నట్టు. రాగార్థ ప్రతీర్థ సాహచర్యాచే తరేషాం. రాగార్థము అంటే అనురాగ సిద్ధి. పరమాత్మను అనురాగంతో కీర్తిస్తే మనల్ని పరింపజేస్తాడు. అంతురాలేదు శేషాహ స్థురూపాస్యాదౌ చ కాండత్వాత్. అంతరంగంలో ఎలాంటి మార్పు చేసుకుంటుందంటే భక్తి వల్ల పరమాత్మ వైకుంఠంలో, కైలాసంలో, సూర్యమండలంలో ఉండను, ఎక్కడ నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తారో అక్కడ ఉంటాను అని చెప్పేసి భగవద్గీత శ్లోకం ఉంది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకాం దదామి తుద్యోగంతం నేన ముపపయాంతి తే. ఇది 10వ అధ్యాయంలో శ్లోకం. ఇంకోటి లాస్ట్ ఇది తాభ్యాహ పవిత్ర ఉపక్రమాత్. అంతరంగంలో అమంగళాలు తొలగి పాపాలు తొలగి పవిత్రుణ్ణి చేస్తాయి. ఈ శ్లోక అర్థం ఏంటంటే అందరి దోషాలు పోగొట్టుటకు ఏ దోషం లేని బ్రహ్మ రామ కృష్ణ శివ అవతారాలుగా వస్తే ఆయనలో దోషం ఎలా చూడగలుగుతున్నావయ్యా అంటారు శాండిల్యుడు. అయితే ఎవరి నామం శివ అని ఉచ్చరించినంత మాత్రాన క్షమిస్తాడో అలాంటి శివుడిపై ద్వేషం పెంచుకున్నవాడు దక్షుడు. ఎంత ఘోరం పైన పనిచేశాడన్నట్టు. దీనికి ఇంకొకటి పోతుని గారి పద్యం కూడా చెప్పారు ఇక్కడ. పాపాత్ములు పాపము పాయగా చాలినట్టు పరమాత్మలపై పాపము గలదని పలికిన పాపాత్ములు పాపములకు పారమగలదే. పారమగలది అంటే అవతల ఒడ్డుకు ఎలా చేరుతావు, ఎప్పుడు చేరుతాడు పాపాత్ముడు అని ఇక్కడ దీని అర్థం పోతుని గారు రాసింది. ఇక్కడ తర్వాత నాకు మురళి గురించి ఏమనిపించిందంటే వినడం ఎంత ముఖ్యమో తిరిగి సంక్షిప్తంగా చెప్పగలగడం కూడా అంతే ముఖ్యము, దాన్నే మురళి అంటాము అని చెప్పాలనిపించింది. గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలు శివరాణి గారు. అసలు మీరు చాలా చాలా అనుభవిస్తే ఎంజాయ్ చేస్తూ చెప్పారు. ప్రతిదీ బాగుంది బాగుంది అంటూ ధన్యవాదాలు. గౌణభక్తి యొక్క ముఖ్య ప్రయోజనం గురించి చెప్తూ గురువు గారు, పరమాత్మ మీద అనురాగం పెంచడమే అవాంతర ప్రయోజనము. ఈ అవాంతర ప్రయోజనం కింద పవిత్రజ్ఞాది కూడా ఇస్తూ ఉంది. ముఖ్యంగా పరమాత్మ మీద అనురాగం పెంచడం అనేదే ముఖ్య ప్రయోజనం అని గౌణభక్తి చెప్తూ, దీనివల్ల గౌణభక్తి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక్కడ కర్మలు కూడా భక్తితో చేయాలి. కర్మ ఎప్పుడు గురువుగా చెప్తారు కదా, కర్మ ఎప్పుడూ మానరాదు, భక్తి జ్ఞానం వచ్చిందన్న భ్రాంతితో కర్మలు మానేస్తే భ్రష్టులు అవుతారు అని. భగవద్ ప్రీతితో కర్మని ఆచరిస్తే అది గౌణభక్తి కిందకు వస్తుంది, తర్వాత అది క్రమంగా చిత్తశుద్ధికి, తర్వాత పరాభక్తికి కూడా తీసుకువెళ్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇలాగా మనము సంతోషంగా పూజ చేస్తూ ఉంటే అక్కడ త్యాగయ్య గారు పాడతారు కదా, తులసి దళములతో సంతోషంగా పూజింతుము అని. అలాగా పూజకి సంకీర్తనకి కూడా అనురాగం కలిస్తే దాంతో కైవల్యం వస్తుంది. లేకపోతే కనుక పాప నివృత్తి అవుతుంది. ముందు అసలు కొంతమందికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పబోతే భగవంతుడి గురించి అసలు నాకు చెప్పద్దు అంటారు. ఇక్కడ ఉదాహరణగా చెప్తే గురువు గారు నోట్ల తారు, ఇది దారుణంగా అనిపించవచ్చు మీకు ఎగ్జాంపుల్, కానీ ఇలా ఉంటుంది కొంతమంది స్థితి అని చెప్తూ ఆ తారు వేసుకున్న వాడికి ఏదైనా మధుర పదార్థం పెడితే వాడు తినలేడు కదా, అలాగే భగవంతుడు పాపం పేరుకుపోతే కనుక వాడికి భగవన్ నామం కూడా రుచించదు. అందుకని ముందు పాపం పోయి చిత్తశుద్ధి కలగాలి అంటే భగవన్ నామాన్ని చేస్తూ ఉంటే చిత్తశుద్ధి పవిత్రత పెరిగి క్రమంగా అది అనురాగం ఉండే భక్తి కింద పరిణమిస్తుంది పరాభక్తికి అని చెప్పి చెప్పారు గురువు గారు. ఇంకా మిగిలిన విషయాల గురించి సుధాకర్ రెడ్డి గారు చెప్తారు.
నమస్కారం అండి, వినపడుతుంది కదమ్మా?
వినపడుతుందండి.
శివాది శ్రీ గురుభ్యో నమః. 9th పార్ట్ లో మొదటి సూత్రం, తాసు ప్రధాన యోగా ఫలాధిక్యమేకే. సంకీర్తనలు పూజలు చేసేవారందరికీ సమాన ఫలం ఉండదు, కొందరికి అధిక ఫలం వస్తుంది. అందుకు కారణం భక్తి. ఈ భక్తియే సూత్రంలో చెప్పిన ప్రధాన యోగం. అనురక్తి అనగా శుద్ధ అనురాగం, ప్రేమపూర్వకమైన భక్తి కలిగి ఉంటే ఇదే కీర్తనలు, ఇవే అర్చనలు, ఈ క్షేత్ర దర్శనాలే అధిక ఫలాన్ని ఇస్తాయి. తరువాత సూత్రం, నామ్నేతి జైమినిహి సంభవాత్. నామం చేత ఫలాధిక్యం సంభవిస్తుంది, నామం వలననే సిద్ధి కలుగుతుంది, అదే సంభవాత్. నామ్నా అంటే కేవలం పేరు మాత్రమే కాదు, సంకీర్తన అని అర్థం చేసుకోవాలి. కీర్తన పూజ కంటే ఎక్కువ ఫలదాయకం, ఎందుకంటే కీర్తనలో నామంతో పాటు గుణాల వర్ణన, లీలావర్ణన, మహిమల వర్ణన మరియు తత్వం అన్నీ ఉంటాయి. తరువాత, అత్రాంగ ప్రయోగాన యథాకాల సంభవో గృహాధివత్. భక్తి అనే గృహాన్ని మనస్సు, దేశకాల పరిస్థితులను బట్టి ఏ కాలానికి ఏది సందర్భోచితమో అది అలాగే సాధన చేసుకోవాలి. అంటే భగవంతునికై సాధనాంగములను ఒక నిర్దిష్టమైన వరుసలో ఇలాగే చేయాలని నియమాలు లేవు. ఇక్కడ కథాశ్రవణం యొక్క గొప్పతనం గురించి గురువుగారు చెప్పారు. రామకథ అంటే రాముడే, కృష్ణ కథ అంటే కృష్ణుడే. అంటే కథాశ్రవణం ఆయా దేవతలను దర్శించే భాగ్యంతో సమానము. తరువాత సూత్రం, ఈశ్వర తుష్టే ఏకోపి బలి. గౌణ భక్తిలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. ఏ ఒక్కటి అయినా బలంగా ఫలితాన్ని ఎందుకు ఇస్తుంది అంటే అది ఈశ్వర తృప్తి కోసం చేసింది కనుక. త్యాగయ్య, అన్నమయ్య ఇద్దరూ సంకీర్తన మార్గాన్ని ఎంచుకుని అందులో ఎక్కువ రమించారు, అలాగని వారు పూజ మానలేదు. తరువాత, ఆనందోత్పణస్య ముఖం. అన్నిటికీ మించి ఉండవలసింది అర్పణ బుద్ధి. అర్పణం ద్వారా కర్మబంధనలు తొలగిపోతాయి. కర్మల గురించి గురువు గారు ఓ చమత్కారం చేశారు. కర్మలను పట్టు కూర్చుంటే జన్మలలో పడిపోతాం, కర్మలను వదిలేస్తే నరకంలో పడిపోతాం. నరకం కంటే జన్మలు మంచివే అయినా కర్మబంధం, జన్మబంధం ఇలా అన్ని బంధాలు పోవాలి కదా. అర్పణ చేశామా కర్మ నిన్ను బంధించదు, అంటే జన్మబంధం లేదు, కర్మబంధం లేదు. మానవులం కనుక కర్మలలో బుద్ధిలోపం ఉన్నా క్రియాలోపం ఉన్నా వాటి యొక్క దోషాలు తొలగిపోతాయి, ఎప్పుడు అర్పణ చేసినట్లయితే. తరువాత సూత్రం, ధ్యాన నియమస్తు దృష్ట సౌకర్యాత్. ధ్యానం అనేది శాస్త్రం చెప్పిన పద్ధతుల్లో నీకేది సౌకర్యంగా ఉంటుందో ఆ విధంగా ధ్యానించు. ఇక్కడ గురువు గారు మూర్తి ధ్యానం చాలా ప్రభావవంతం అని చెప్పారు. తజ్జదిహి పూజాయామితరేషాం నైవం. ఇక్కడ తెలియజేస్తుంది యజనం గురించి. ఇది గౌణ భక్తిలో అంగంగా చెప్పే యజ్ఞం. పరమాత్మకై చేసే ఆరాధనయే యజనం. ఎవరైతే తనకు విధించబడిన స్వధర్మాన్ని పాటిస్తూ విష్ణువుని ఆరాధిస్తారో అతడు నారాయణుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. పాదోదకంతు పాద్యమవ్యాప్తే హే. ఇక్కడ ప్రస్తావన పూజ చేసేటప్పుడు ఇచ్చే పాద్యం కాదు, పూజ తర్వాత స్వామికి అర్పించిన దానిని తీర్థంగా స్వీకరించేది పాద్యం. తర్వాత సూత్రం, స్వయం అర్పితం గ్రాహ్యం అవిశేషాత్. స్వయం అర్పితం నైవేద్యం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, కుంకుమ కానీ, గంధం కానీ, జలం కానీ, భక్తితో అది భగవంతునికి వేరు కాదు అనే భావనతో ప్రసాదంగా పుచ్చుకోవాలి. తరువాత, నిమిత్త గుణ అవ్యపేక్షణ అపరాధేషు వ్యవస్థ. అపరాధములు మూడు రకాలు, నిమిత్త, గుణ, వ్యపేక్ష. భ్రమ వలన అపరాధములు వస్తాయి, అవి నిమిత్తములు. మంచి పనులే చేస్తున్నప్పటికీ భ్రమపడి వాటిని విశ్వసించకపోతే అపరాధం కలుగుతుంది. దుర్గుణముల వలన చేసే కర్మల వలన ఫలితం ఉండదు. వ్యపేక్షణ, స్వభావ సిద్ధంగా ఉన్న దోషాలు, ఉదాహరణ క్రోధం ఉన్నప్పుడు జపం చేయరాదు. తెలియక చేసే అపరాధములను భగవంతుడు క్షమిస్తాడు. భక్తి ప్రధానం. ఇక్కడ నామము మంత్రం గురించి గురువు గారి వివరణ. నామము శబ్దమే, మంత్రము శబ్దమే. నామానికి నియమాలు లేవు, మంత్రానికి నియమాలు ఉన్నాయి. భగవంతుడు తన శక్తినంతా నామాలలో పెట్టి నియమాలను తీసివేశాడు. ఎంత తెగలవాడో కదా భగవంతుడు. ఈ సత్యం చెప్పి గురువుగారు అంతే దయగలవాడని నిరూపించుకున్నారు. కేవలం రామ రామ అనే నామాన్ని ఉపదేశంగా స్వీకరించి రామ సాక్షాత్కారాన్ని పొందాడు సిద్ధ కబీరుదాసు. తరువాత పత్రాదేర్థానమన్యతాహి వైశిష్ట్యం. భగవంతునికి ఏదైనా సరే సమర్పణాభావంతో చేస్తే అది విశిష్టమైనది. పత్రం, ఫలం, పుష్పం ఏదైనా సరే భక్తితో శ్రద్ధగా సమర్పిస్తే అది గొప్పది. అయితే సమర్పణ చేసేది శ్రేష్టమై ఉండాలి. అది నీకు ఇష్టము అయి ఉంటే అది సమర్పించాలి, చౌకబారువి సమర్పించరాదు. తరువాతది సుకృతజత్యాత్ పరహేతుభావచ్చ క్రియాసు శ్రేయస్యః. పరాభక్తిని కలిగిస్తాయని భావిస్తూ పూర్వపుణ్యం కారణంగా నీవు చేస్తున్న గౌణభక్తి అంగములు అయిన క్రియలు అన్నీ శ్రేయస్కరములు, శాశ్వత సుఖమునకు శ్రేయస్సు అని పేరు. స్వస్తి. సర్వం శ్రీ గురుచరణార్విందార్పణమస్తు.
ధన్యవాదాలు సుధాకర్ గారు. ఆర్తభక్తి గురించి చెప్తూ పాపక్షయ కోరడం, పాపక్షయాన్ని కోరడం అంటే పాపం చేశాను అని చెప్పి తప్పు తెలుసుకుని అది పోగొట్టుకోవాలన్న ఆర్తి కూడా రావాలి. తర్వాత జిజ్ఞాస, మనకి గీతలో చెప్తారు కదా ఆర్తి అర్ధార్తి, జిజ్ఞాసు, జ్ఞానభక్తులు వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమైన వాళ్లే అని. అంటే ఇవన్నీ కూడా ఏ రకమైన భక్తి అయినా కూడా ఆర్తభక్తిగా ప్రారంభమై అది జ్ఞానస్థితిలోకి కూడా తీసుకువెళ్తుంది అని గురుగారు. ఒక స్థితిలో పుట్టింది, అక్కడే ఆగిపోవక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్కి మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది అని చెప్తారు కదా. ఇక్కడ ఆర్తభక్తి గురించి చెప్తూ పాపక్షయం కోరడం, చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలి అన్న ఆర్తి వస్తే అది ఆర్తభక్తి కింద అవుతుంది. దీనికి ఉదాహరణగా మనకి ద్రౌపది దేవిని, తర్వాత గజేంద్రుణ్ణి చెప్పారు. జిజ్ఞాస భక్తులు ఎలా ఉంటారు అంటే శాస్త్రం తనకేం విధించిందో ఆ కర్మలు చేస్తూ, గురు శుశ్రూష చేస్తూ భగవంతుడి అందు ప్రేమ కలిపి గౌణ భక్తిని కూడా అవలంబిస్తారు అని చెప్పారు. తర్వాత జిజ్ఞాస భక్తిలో ఇంకా పరాభక్తికి వెళ్ళాలి అని ఉంటుంది, ఇహలోకంలో కూడా సుఖాలు కావాలి అని కూడా కోరుకుంటారు వాళ్ళు. అర్ధార్థ భక్తుడు ఉదాహరణగా చెప్తూ వాళ్ళు ఏదో ఒక కోరికతో వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఉదాహరణగా చెప్తూ ధ్రువుడేమో గొప్ప పదవి కావాలి అన్నట్టు. తర్వాత ఉపమన్యు మహర్షి పాలు కోసమే శివుణ్ణి ప్రార్థించిన తర్వాత పరమ ప్రయోజనం శివుడే కావాలి అనుకున్నాడు అని చెప్పి చెప్తూ, ఇంకా అసలు మనం వీటి అన్నిటికీ పరమమైనది ఏంటి అంటే అద్వైత భక్తిని బోధించడమే ఈ సాండిల్ వారి లక్ష్యము అని చెప్పి చెప్తూ ఉన్నారు. మిగిలిన విషయాల్ని హిమజ గారు వివరిస్తారు.
పాపమును తగ్గించుకునడానికి అంటే పాపక్షయమును కోరుకునే వారు, పాపం నుండి రక్షింపబడాలి అని అనుకునేవారు సంకీర్తనాదులు చేస్తే అది ఆర్తభక్తి. తనకు విధింపబడిన సత్కర్మలను గురు శుశ్రూషాధికములు చేస్తూ భగవంతుని ప్రార్థిస్తే అది జిజ్ఞాస భక్తి. జిజ్ఞాస భక్తి కలిగి పరాభక్తిని వాంఛిస్తూ రాజస్వర్గాది సుఖాలను కోరేది అర్ధార్థ భక్తి. దీనికి ఉదాహరణగా ధోని చెప్పారు. నిరంతర భగవంతుని యందు భగవంతుని యొక్క శ్రవణ మననములు చేస్తూ జ్ఞానము కలిగిన వారే ఉన్నవారే చేసేది జ్ఞానభక్తి. వీరికి ప్రీతి కలుగుతుంది, అంటే జ్ఞానము ప్రీతి రూపంలో స్థిరమవుతుంది కనుక ఇది ఉత్తమమైన భక్తి అని చెప్పారు. అయితే పరాభక్తికి గౌడభక్తికి రెండిటికి సంకీర్తనాదులు సంగములు. ఇది ఎలా అంటే పరస్పర విరుద్ధములైన రాజసూయ యాగం, వాజపేయ యాగంలో ఆవేశ శమనం ఎలా చేస్తారో, ఎలా ఉంటుందో అలాగే పరాభక్తిలో, గౌడభక్తిలో సంకీర్తనాదులు ఉంటాయి. అంటే ఇది అంతరంగ సాధనకి, బహిరంగ సాధనకి ప్రేమ ఎంతో అవసరము. చిత్తం శుద్ధి కావాలి. చిత్తం శుద్ధి కాకపోతే జ్ఞానము, భక్తి రాదు. అయితే ఈ చిత్తం ఎలా శుద్ధి అవుతుంది? దీనికే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఉన్నది ఒక్కటే, అదే ఆర్తభక్తి. అంటే భగవంతుని యొక్క స్మరణ, కీర్తన, కథలు వినడం వలన, అర్చన చేయడం వల్ల ఆర్తుడికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అయితే ఇన్ని శాస్త్రంలో ఎన్నో విధులు చెప్పారు, ప్రాయశ్చిత కర్మలు చెప్పారు. మరి అవన్నీ చేయడం కన్నా నామకీర్తన వల్లే భక్తి అంటే ముక్తి వస్తుంది అని అంటే మరి అవన్నీ ఎందుకు చెప్పారు అని అనుకోవచ్చు. అయితే నామకీర్తన వల్లే పాపాలన్నీ పోతాయి అని అన్న బుద్ధి అందరికీ కలగదు. అంటే ఎందుకంటే ఈ నామస్మరణ అన్నది చాలా కష్టం. ఎంతవరకు చేయాలి అని అంటే పాపం పోయేటంత వరకు నామస్మరణ చేయాలి, ఇంకా మరణాంత వరకు చేయాలి. అయితే ఈ ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు, ఈ ఆర్తభక్తులు ఇది చేసేటప్పుడు మొదట నేను తప్పు చేశాను అన్న స్పృహ రావాలి. దాని తర్వాత అలా చేయడం, ఆ స్పృహ రావడం వలన పావువంతు భాగం తగ్గుతుంది. ఇకపై చేయను అని అనుకుంటే ఇంకొక పావు భాగం తగ్గుతుంది. తర్వాత సత్కర్మలు చేస్తాను అని సంకల్పించుకోవడం వల్ల ఇంకొక పావు భాగం తగ్గుతుంది. దాని తర్వాత సంకల్పించుకున్న సత్కర్మలను చేసి తీరాలి. దీని వలన మొత్తం పాపం అన్నది క్షయం అవుతుంది. అయితే ఇలా పాపములను వల్ల చేయడం వలన సత్కర్మ చేయడానికి అర్హత కోల్పోతారు. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేస్తామో దానివల్ల సత్కర్మలు చేయడానికి తిరిగే అర్హత వస్తుంది. అయితే ఈ ప్రాయశ్చిత్తము, ఈ నామస్మరణ అన్నది ఎంత చేయాలి? చాలా ఎక్కువగా చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం వస్తుంది అని చెప్తారు స్వామి. కొంచెం చేసినా, అయితే ఈ ఆర్తభక్తుల నామస్మరణలో కొంచెం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. దీనివల్ల మహాపాతకములు కూడా పోతాయి. అయితే శాస్త్రంలో విధించిన ప్రాయశ్చిత కర్మలు చేస్తే పాపం పోతుంది, కానీ దానివల్ల అంటుకున్న పాప వాసనలు పోవు. అయితే ఈ సంకీర్తనాదులు చేస్తే ఆ పాప వాసనలు కూడా పోతాయి అని స్వామి చెప్తా ఉన్నారు. ఇది ఎలా అంటే కలేవాలి వలె పరమాత్మను అంటిపెట్టుకుంటే అన్ని పాపములు పోతాయి. ఈ కలేవాలి అంటే నువ్వు కుప్పలు నూర్పేటప్పుడు ఎద్దులను ఒక కొయ్యకి కట్టేస్తారు, దాన్ని కలేవాలి అంటారు. కుప్పలు నూర్పేటప్పుడు వాటి కాళ్ళ దగ్గర ఉన్న కలేవాలి దగ్గర ఉన్న ధాన్యం కూడా నూర్పు అవుతుంది. అలాగే పరమాత్మను అంటిపెట్టుకుంటే మన పాపములన్నీ పోతాయి. తర్వాత అన్ని విధాల నింద చేయగలిగిన జన్మలు అంటే నీచ జన్మలు, వారికి అలాంటి వారికి ఆర్తభక్తి ఒక్కటే వారికి శరణు. అయితే ఈ గౌడభక్తిలో కొంతమంది పాపకర్మలు లేకుండా వైరాగ్యంతో గౌడభక్తిని ఆశ్రయించి ఉన్నత స్థానంలో ఉంటారు, కానీ వీరు అప్పటికీ జ్ఞానం తక్కువ ఉండడం వల్ల పరాభక్తికి చేరుకోలేరు. అయితే వీరు అప్పుడు మరణించిన తర్వాత వీరి స్థితి ఏంటి? వీరిని భగవంతుడు తన లోకాలకి తీసుకొని వెళ్ళి అక్కడ సగుణ బ్రహ్మ లోకాల్లో వీరికి జ్ఞానాన్ని ఇచ్చి పరబ్రహ్మ సాధన, పరాభక్తిలో వారికి సాధన చేయించి తర్వాత ముక్తిని ఇస్తారు. దీన్నే ఉత్క్రమణము అంటారు. అందుకనే అన్నిటికన్నా జ్ఞానభక్తిని ఎక్కువ ఉత్తమముగా చెప్తారు. గౌడభక్తి చేసినా కానీ తర్వాత జ్ఞానభక్తి రావాలి. ఈ జ్ఞానభక్తి అంటే అనన్య భక్తి, ఇదే ఐకాంతిక భక్తి, ఇదే పరాభక్తి. ఐకాంతిక భక్తి అంటే ఏకాంత భక్తి. ఏకాంత భక్తి అనంటే పరమాత్మ తప్ప మరొక్కటి లేదు అన్న ఈ జ్ఞానం వలన ఏకాంత భక్తి వస్తుంది. ఇది ఎలా వస్తుంది? మనస్సు, బుద్ధి, నిష్ఠ వలన వస్తుంది. అయితే మనస్సులో అనుభవించాలి, స్వామిని అనుభవించాలి. అనుభవించిన తర్వాత అది బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నిష్ఠగా నామస్మరణ చేయాలి. నిష్ఠ చేసిన తర్వాత అందువల్ల వచ్చే జ్ఞానం వలన అదే ఆయనే పరమాత్మ అని తెలుసుకోవాలి. ఇదే అనంత భక్తి, ఇదే ఐకాంతిక భక్తి. స్వామి గీతలో 18వ అధ్యాయంలో చెప్తారు, భక్తితో నన్ను చేరిన వాడికి మోక్షం ఇస్తాను అనేసి. అయితే ఈ జ్ఞానం అని చెప్తూ ఉన్నాము. అయితే జ్ఞానం అంటే ఏంటి? అంటే మనం అసలు మనకి జ్ఞానం వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? జ్ఞానం అంటే సమస్తము భగవంతుడే అని తెలిసిన రోజే, అని చూడగలిగిన రోజే, అంటే జగత్తుని జగన్నాథునిగా చూడగలిగిన రోజే మనకి జ్ఞానము వచ్చింది అని అర్థమవుతుంది. ఈ సాధన చేయాలి అని అంటే జీవులు పతనం అయిపోకుండా స్వామి వేదములని ఇచ్చారు. ఒక తండ్రి వలె పిల్లలు పాడైపోతుంటే తండ్రి ఎలా చెప్తారో అలాగే జీవులకి స్వామి వేదాలని ఇచ్చారన్నమాట. ఈ వేదాలని గురువుల వద్ద నేర్చుకుని అప్పుడు సాధన చేయాలి. దీనివల్ల వచ్చేదే ఇందులో బుద్ధిని ఆత్మ పరము చేయాలి. ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ. ఈ పరం చేసినప్పుడు అదే ఫలభక్తి, ఇదే అద్వైతము. అయితే ఇందులో అందరికీ సందేహం వస్తుంది, ఓకే భక్తి అని చెప్తున్నారు కానీ నేను సృష్టి కలగడము పోవడము అన్ని చూస్తున్నాను, ఇలా చూస్తున్నప్పుడు అదేంటి మళ్ళీ? అంటే ఒక్కటే భగవంతుడు ఒక్కటే ఉన్నారు, మరి కలగడము పోవడము ఎలా జరుగుతుంది? ఇది ఎలా అంటే పరమాత్మ ఒక్కటే ఉన్నారు, అక్కడ పరమాత్మ నుంచి మూల ప్రకృతి, మూల ప్రకృతి నుంచి జడ ప్రకృతికి చైతన్యం వస్తుంది. ఈ చైతన్యము ఉపాధుల్లో ఉంటుంది. ప్రళయకాలంలో ఈ చైతన్యం అన్నది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మూల ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఉపాధులన్నీ అలా జడ ప్రకృతిలో లీనమై అక్కడి నుంచి మూల ప్రకృతిలోకి, అక్కడి నుంచి పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. ఇలా కనిపించేది ఆరోపం అంటారు, కనిపించిన భగవంతుని అధిష్టానము అంటారు. ఇలా ఆరోప దృష్టి నుంచి అధిష్టాన దృష్టిని అలవర్చుకోవాలి, ఇదే అనన్య భక్తి. ఇలా ఎవరు తెలుసుకుంటారో వారు జీవన్ముక్తులు అయిపోతారు. ఇంకొకటి చివరగా క్రియాఫల సంయోగం అని చెప్తారు. ఇది ఎలానంటే క్రియ వల్ల వచ్చే సంయోగం. అంటే ఉదాహరణగా కుండ తయారవుతుంది, కుండ పగిలిపోతుంది, ఈ రెండు క్రియలే. కానీ ఈ రెండు క్రియల్లో ఉన్నది మట్టే, ముందు ఉన్నది మట్టే, కుండలో ఉన్నది మట్టే, కుండ పగిలిపోయిన తర్వాత ఉన్నది మట్టే. అలాగే సృష్టి ముందది ఉన్నది పరమాత్మే, సృష్టిలో పరమాత్మే, సృష్టి తర్వాత లయమైన తర్వాత కూడా ఉన్నది పరమాత్మే. ఇది తెలుసుకోవడమే జీవన్ ముక్తులు అవడం. ఇది ఎలా అంటే ఒక నదిలో ముంచిన కడవ ఎలాగో వారిని జీవన్ ముక్తులు అంటారు. చివరగా నారాయణ తీర్థులు చెప్పిన ఒక సారం వాక్యం చెప్తామండి. ఏతత్ సర్వ కథనం కారణేన ఈశ్వరేణ కార్యస్య అభేద సంపత్తయే తస్మిన్ సత్యేన బ్రహ్మ జ్ఞాన సర్వ జ్ఞానేన వైరాగ్యాత అనన్న భక్త్య భగవత్ ప్రాప్తి సంభవాదిశ్యం విస్తరః. అంటే ఎవరు జగత్తుకు కారణమో, కారణమైన ఆ జగత్తుకు కారణమైన ఈశ్వరునికి, కార్యమైన జగత్తుకి భేదం లేదని తెలుసుకుని ఆ తెలుసుకున్న జ్ఞానము చేత వైరాగ్యమును పొందడమే అనన్య భక్తి. తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువు గారివి, నా చిత్తము ఇంకా శుద్ధి అవ్వలేదు అని చాలా విస్తార అంటే చాలా బాగా తెలుస్తోందండి. చెప్పిన దాంట్లో, గురువు గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైనంత వరకు చెప్పగలిగినాను. తప్పులు ఉంటే క్షమించండి. స్వస్తి.
శ్రీ గురుగ్య నమః అండి. అందరూ చక్కగా వివరించారు. ఇప్పుడు గురువుగారు మనం చెప్పిన సాండిల్య భక్తి సూత్రాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము, తర్వాత ఆ ఉన్న స్థితి నుండి ఎప్పుడు గురువుగారు చెప్తారు కదా, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అని. ఇక్కడ కూడా గుణభక్తిలో ఉంటే పరాభక్తికి వెళ్ళడమే లక్ష్యం కింద ఉన్న మార్గంలో గురుగారి మనల్ని ఉన్నత స్థితికి నడిపించాలని కోరుకుంటూ, శివరహస్యం ఇచ్చారు కదండి సిలబస్ కింద, విద్య గారు పెట్టారు కదా మెసేజ్ గ్రూప్ లో. అందరూ సమన్వయ సరస్వతి యాప్ ఉంది కదా గురువు గారిది, ఆ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వినడం స్టార్ట్ చేయండి. శివరహస్యం మురళిలో పాల్గొన్న వాళ్ళకి, విన్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ వల్ల మళ్ళీ ఒకసారి కృష్ణ కథను వినడం జరిగింది. తర్వాత బృందావన అధికారిణి అయిన దాదాదేవికి, యమునాదేవికి, శ్రీకృష్ణ యుగుళమూర్తికి, వారి గురువు గారి చరణాలకి నమస్కారాలు. సర్వం శ్రీకృష్ణ చరణార్విందాత్మ నమస్తే. స్వస్తి అండి. శుభరాత్రి.